ప్రియమైన ఆత్మబంధువులారా, ఈ రోజున మహాప్రభు అయినటువంటి శ్రీకృష్ణ చైతన్య జయంతి. కృష్ణ తత్వాన్ని ఈ మధ్య కాలంలో బాగా వ్యాప్తి చేసిన వాడు శ్రీకృష్ణ చైతన్య ఒకడు. ఈ కృష్ణ చైతన్యం వచ్చి 400 సంవత్సరాల అవుతుంది సుమారు. నేను పురాణాలంటే ఏం లేదు, పూర్వ జరిగిన వృత్తాంతమే పురాణం. ఆయన నమో అనేటువంటి వాళ్ళు కూడా ఇది చారిత్రక పురుషుడైన శ్రీకృష్ణ చైతన్య. ఈ మధ్య కాలం వాడు 400 సంవత్సరాలకు పూర్వం వాడు. వాళ్ళ పరతత్వం కృష్ణుడని చెప్తారు. కృష్ణుడు అంటే ఒక వ్యక్తి కాదు, కృష్ణుడు అంటే ఒక శక్తి అని కృష్ణుడు కూడా గీతలో చెప్పాడు. నేను ఎవరైతే ఒక మానవుడిగా, ఒక మానవ మాత్రుడిగా ఎవరైతే నన్ను అనుకుంటున్నారో, ఒక మానవ మాత్రుడిగా మాత్రమే నన్ను ఎవరైతే గుర్తిస్తున్నారో, వాళ్ళందరూ నన్ను అవమానం చేస్తున్నట్టు లెక్కగా నేను తీసుకుంటాను. అంటే మనం మనుషులు అనుకుంటున్నాం కదా, అలాగే మనం శరీరానికి పరిమితమైనాం కదా, అలాగే మనం కూడా మీదాగా ఒక మానవ మాత్రమే మీరు అనుకుంటుంటే మీరు ఎన్ని పూజలు చేసినా నాకు, నన్ను అవమానం చేసిన వాళ్ళకి నేను మిమ్మల్ని చూస్తానని కృష్ణుడు చెప్పాడు. సత్యంతోటి సంబంధం లేని పూజలు, సత్యంతోటి సంబంధం లేని జపాలు ప్రయోజనాన్ని ఇవ్వండి. మీరు నన్ను పూజ చేయొద్దని కృష్ణుడు చెప్పటం లేదు, తెలుసుకుని చెయ్యండి. ఆ చేసింది తెలుసుకుని చెయ్యండి, కేవలం ఒక మనిషి అనుకుని చేయకండి. అంటే ఒక యూనివర్సల్ ఎనర్జీ, యూనివర్సల్ కాన్షియస్నెస్. కృష్ణుడు అంటే యూనివర్సల్ ఎనర్జీ, యూనివర్సల్ కాన్షియస్నెస్, యూనివర్సల్ సోల్ వాడే కృష్ణుడు. ఆనంద స్వరూపుడు అది. కృష్ణుడు అంటే రసస్వరూపుడు, ఆనంద స్వరూపుడు. మన మనస్సుని, మన ఇంద్రియాల్ని ఆ కృష్ణరసంలో నానబెట్టమని చెప్పాడు. మన ఇంద్రియాలని, మన మనస్సుని ఆ కృష్ణరసంలో, ఆ కృష్ణుడనే రసంలో, కృష్ణుడనే ఆనందంలో ముంచితే మన ఇంద్రియాలకి, మన మనస్సుకి ఏకాగ్రత వస్తుందని పరమాత్మ చెప్పాడు. ఎవరి మనస్సుకు ఏకాగ్రంగా ఉంటుందో, ఎవరి ఇంద్రియాలైతే విషాదముఖంగా ప్రయాణం చేయకుండా ఏకాగ్రంగా ఉంటున్నాయో ఇంద్రియాలు, ఒక ఇంద్రియానికి ఒక విషయం ఉంటుంది. ఆ విషయం వైపుకు పరిగెడకుండా ఇంద్రియం నిర్మలంగా ఎవరికైతే ఉంటుందో, వాళ్ళు తపస్సు చేస్తున్నట్టు లెక్క అని, తపస్సు చేస్తున్నట్టుగా మన పరిగణలోకి తీసుకొచ్చుని మహాభారతంలో భీష్ము పితామహుడు చెప్పాడు. శ్రీకృష్ణుడి యొక్క తత్వాన్ని వ్యాప్తి చేసిన వాళ్ళు ఈ మధ్య కాలంలో ఇంతమందికి శ్రీకృష్ణుడు అంశాలు చెప్తారు. శ్రీకృష్ణ చైతన్య ఆయన యొక్క జయంతి ఈ రోజున. ఆచార్యుల వారికి కాశీ అంటే ఎంత ప్రీతో, రమణమహర్షి గారికి అరుణాచలం అంటే ఎంత ప్రీతో, శ్రీకృష్ణ చైతన్యకి పూరి జగన్నాథం అంటే ఎంత ప్రీతి. అని ఎక్కువ కాలం ఏదైనా పని ఉంది, ఎక్కడికైనా వెళ్ళినా ఎక్కువ పూరి విడిచిపెట్టేవాడు కాదు ఆయన. ఆ పూరి జగన్నాథం విడిచిపెట్టేవాడు కాదు. అది ఆ పూరి అంటే అంత ప్రీతిగా ఉండేవాడు. ఆయన శరీరం శవం వరకు ఆయన శరీరం విరిగి ఆ పూరి జగన్నాథ స్వాములోనే ఐక్యమై అంచేదానికి సమాధి లేదు శ్రీకృష్ణ చైతన్య. మన భారతదేశంలో గొప్ప పుణ్యక్షేత్రాల్లో పూరి జగన్నాథం ఒకటి. అక్కడ కూడా ఒక ముస్లిం యొక్క సమాధి ఉంది సముద్రం ఒడ్డున. ఆ ముస్లిం శ్రీకృష్ణ చైతన్య భక్తుడు. ఒకసారి కృష్ణ చైతన్య అడిగాడు ఆ ముస్లింని, నీకేం కావాలో కోరుకోని. ఆయన ఏమన్నాడంటే, నువ్వు లేని ఈ లోకాన్ని నేను చూడలేను, అంచేత నువ్వు లేని ఈ లోకాన్ని నేను చూడలేను, ఉండలేను నువ్వు లేని ఈ లోకంలో. అంచేత నీ శరీరంలో ప్రాణం ఉండగానే నా శరీరంలో ప్రాణం వెళ్ళిపోయేలా చూడమని చెప్పాడు. అది ఆ ముస్లిం, అది అవటానికి ముస్లిమే. అయితే శ్రీకృష్ణ చైతన్యుడు అంటే చాలా ఇష్టం ఆయనకి. అంటే నీ ప్రాణం పోకముందే నా ప్రాణం పోయిలా ఉండాలని, అంటే నువ్వు లేని లోకం నాకు అక్కర్లేదు అని చెబితే, ఆయన శరీరం ఉండగానే ఆ ముస్లిం యొక్క ప్రాణం పోయింది. ఆయన చేతుడు కృష్ణ చైతన్యుడు చేతుడు సమాధి చేశాడు. ఇప్పుడు కూడా సమాధి మీరు పూరి జగన్నాథం సముద్రానికి ఒడ్డున ఉంది. రోజు పూజలు చేస్తారు, మీరు ఎప్పుడైనా పూరి అడితే ఆ సమాధి కూడా చూసి రావచ్చు. 13వ అధ్యాయం, 13వ అధ్యాయ, 8వ శ్లోకం. ఇక్కడ కొన్ని జ్ఞాన లక్షణాలు చెప్పాడు. అంటే ఇది జ్ఞానం కాదు, జ్ఞాన లక్షణాలు చెప్పాడు. అంటే ఏ రకంగా ప్రవర్తిస్తే మనకు జ్ఞానం కలుగుతుందో ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ స్వామివారు కృష్ణ స్వామివారు వాసుదేవ స్వామివారు చెప్పాడు. ఈ లక్షణాలంటేనే జ్ఞానం కలుగుతుంది. ఈ లక్షణాలు లేకపోతే మనకు జ్ఞానం కలగదు, సాధన చేసినా కలగదు. అందుచేత ఆ లక్షణాలు ఏమిటన్నప్పుడు అమానత్వం, అదండిత్వం, అహింస, శాంతి, ఆర్జవం, ఆచార్య ఉపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహం. ఈ లక్షణాలు అమానత్వం, అదండిత్వం, అహింస, శాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహం. ఇది 8వ శ్లోకం, 13వ అధ్యాయంలో 8వ శ్లోకం. అంటే ప్రకృతిని పురుషుణ్ణి విడదీశాడు అందులో, మ్యాటర్నే స్పిరిట్ని విడదీశాడు 13వ అధ్యాయంలో. ఇది క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అని పేరు, దీనికి పేరు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఇది ఇందులో 8వ శ్లోకం. అమానత్వం అంటే అమానత్వం అంటే కొంతమంది రోజులు వేసి వాళ్ళు రోజులు చేసి పని ఏంటంటే వాళ్ళు వాళ్ళ పొగుడుకుంటా ఉంటారు. వాళ్ళకి ఇంకో రెండో పని ఉండదు, వాళ్ళని వాళ్ళు పొగుడుకోవటమే పని. వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటారు, వాళ్ళు కూడా తిరిగి వాళ్ళ చేత పొగిడించుకుంటా ఉంటారు. ఈ రకమైన మనుషులకి ఎన్ని పూజలు చేసినా జ్ఞానం కలగదు. అది కృష్ణుడు చెప్పి అల్పత్వం ఉన్నాడు, స్వల్పత్వం ఉన్నాడు, ఆడంబరంగా మాట్లాడతాడు. ఎవరైతే ఆడంబరంగా మాట్లాడుతున్నాడో వాడు అల్పుడని అర్థం. ఈ వేమన పద్యంలో ఒక పద్యంలో చెప్పాడు. అదేవిధంగా ఎవరైతే ఆడంబరం మాటలు చెబుతున్నాడో, ఎవరైతే వాడిని వాడే పొగుడుకోవడం పనిగా పెట్టుకున్నాడో, వాడు జపాలు చేసినా పూజలు చేసినా అది సత్య పూజలు కాదు, సత్య జపాలు కాదు, అంటే వాడికి జ్ఞానం వచ్చే సమస్య లేదు, వాడికి జ్ఞానం రాదు అని భగవంతుడు చెబుతున్నాడు అక్కడ. తర్వాత అదండిత్వం, దమ్మం. దమ్మం అంటే ఏంటంటే కొంతమంది మంచి పనులు చేస్తారు కొంతమంది, కానీ ఈ మంచి పనులు లోకానికంతా తెలిసిపోవాలి, మీ మంచి పని చేశాం అని లోకంలో ప్రకాశంలోకి వచ్చేయాలి, ఇదంతా వెలుగులోకి వచ్చేయాలి అని వాళ్ళు వాళ్ళు చేసిన మంచి పనులు అస్మాన తాంతం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు కూడా పుణ్యం వస్తే రావచ్చు, కానీ వాళ్ళకు కూడా జ్ఞానం రాదు. వాళ్ళు చేసిన మంచి పనులు వాళ్లే చెప్పుకుంటే వాళ్ళకు కూడా అన్నాడు జ్ఞానం రాదు. కృష్ణుడు చెప్పింది అహింసను కూడా మీరు ప్రాక్టీస్ చేయాలని. అహింసను ప్రాక్టీస్ చేయటం అంటే కృష్ణుడు 3 రకాల తపస్సులు చెప్పాడు. తపస్సు అంటే కేవలం ముక్కు మూసు కూర్చోవడం, అన్నం మానేయటం తపస్సు కాదు. శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు. ఈ శారీరక తపస్సులోకి వస్తుంది ఏది? అహింస. అంటే కొంతమంది ఎదట మనుషుల్ని మాటలతో బాధపడతారు, కొంతమంది ఎతకారం మాటలు మాట్లాడుతూ ఉంటారు. మీకు అర్థమవుతుంది, ఈ మధ్యన ఒకరింటికి వాళ్ళ ఆడబడుసు వచ్చింది. ఆడబడుసు ఏమని చెబుతామంటే వదిన గారి చోటి మాకు ఈ మధ్యన నాకు ఒంట్లో బాగోటలేదు అన్నారు. ఏమన్నారు? నాకు ఒంట్లో బాగోటలేదు అన్నారు. ఆ వదిన గారు ఏమంటున్నారంటే ఒంట్లో బాగోలేదు కానీ ఇంట్లో బాగోలేదు అంటున్నారు. అది హింస. అంటే హింసా ప్రవృత్తి ఎలా ఉంటుంది అంటే మనం మానసికంగా కానీ ఒక వాక్ ద్వారా కానీ కొంతమంది ఇతరుల్ని మనస్సుతోటి ఇతరుల యొక్క క్షేమాన్ని కోరరు. పైపుడికి నటిస్తారు కానీ ఉదయపూర్వకంగా ఇతరుల క్షేమాన్ని కోరరు. అది కూడా హింసతోటి సమానం. నువ్వు ఇతరుల క్షేమాన్ని కోరటం లేదంటే అది కూడా హింసతోటి సమానం. మాటలతోటి ఇతరుల్ని గాయపరుస్తున్నావంటే అది కూడా హింసతోటి సమానం. అంటే నువ్వు అహింసా సిద్ధాంతాన్ని కనుక అవలంబించకపోతే నీకు సత్యం తెలియదు, సత్యము నీకు తెలియబడదు. ఇతరులు ఏదైనా ఇది నీ హింస పెట్టడానికి ప్రయత్నం చేసినా నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు. అంటే చిన్న చిన్న గొడవలన్నీ మన మనసులో పెట్టుకుంటే, అల్పమైన గొడవలు స్వల్పమైన గొడవలు మన మనసులో పెట్టుకుంటే మన జీవితం పాడైపోతుంది. నీకు అర్థమవుతుంది, మనం ఎక్కడికో దూరం ప్రయాణం వెళుతున్నాం, దారిలో ఎవడో చింగర మాటలు మాట్లాడతాడు, ఆడితో పేచీలు పెట్టి కూర్చుంటాం అనుకోండి, ఇంకా కాశీ వెళ్తాం మనం, ఇక్కడ ఆగిపోతున్న ప్రయాణం. అంచేది నువ్వు చింగర మాటలు ఎవరో చింగరోడు మాట మాట్లాడారని మాటలు బుధా నేసుకుంటూ నీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది, నీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. అంటే ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఏంటంటే మన శరీరం యొక్క ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటాం, అలా నీ మనస్సు యొక్క శాంతిని కూడా కాపాడుకో. నీ మనస్సు శాంతిని కాపాడుకోకపోతే నీ ప్రయాణం ఆగిపోతుంది. ఎవరి చంద్రోడు మాటలు నువ్వు గోదాన్ని వేసుకుంటే నీ మనసుకు అశాంతి వస్తుంది. అంటే నువ్వు నీ ఆరోగ్యాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో, అంటే నీకు పడన పదార్థాలను ఎలా తినవో, ఈ చంద్రుల మాటల్ని, ఈ అల్పబుద్ధి ఉన్న వాళ్ళ మాటలు, స్వల్పబుద్ధి ఉన్న మాటలు, ఈ దంభాచార్యుల మాటలు నువ్వు గోదాన్ని వేసుకుని నీ మనసును పాడు చేసుకోవద్దు. వాళ్ళే నిన్ను హింస పెట్టడం కోసం ఏదైనా మాట్లాడినా దాని గురించి నీ మనస్సు నువ్వు నువ్వేం పాడు చేసుకోవద్దు. నీ విశాలమైన జీవితం తర్వాత నువ్వు వెళ్ళవలసినటువంటి గమ్యం చెడిపోతుంది. ఎవరినైతే మనం హింస పెట్టామో మరి ఏదో జన్మలో వారి చేత మనం హింసింపబడతాం. అయ్యే రమ మహర్షి గారు చెప్తా ఉన్నారు, ఎవరి వాళ్ళకు నేను ఏదిస్తే అదే నీకు తిరిగి వస్తుంది. శాంతి అంటే పేషెన్స్, ఓర్పు, సహనం. ఓర్పు, సహనం. ఈ పేషెన్స్ జీవితంలో కనుక ఓర్పు లేకపోతే నువ్వు ఏ పని సాధించడం. జీవితంలో రెండు ఏదైనా మనం పని సాధించాలంటే రెండు ఉండాలి. ఒకటి ఓర్పు ఉండాలి, రెండు పట్టుదల ఉండాలి. సహనాన్ని పిరిగితనం అనుకోకూడదు, ఓర్పుని పిరిగితనం అనుకోకూడదు. అంటే ఒక ఓర్పుగా ఉన్నాడంటే ఎవరైతే సహనంగా ఉన్నారో వాడు దీర్ఘకాలం పోరాటం చేసే పట్టిన వస్తున్న వాడు. ఈ దంభాచారికి ఏమి రాదు, ఓర్పు, సహనం. వాడికి ఇప్పుడు కృష్ణుడు చెప్పి ఏంటంటే మీరు కంగారు పడకండి, మీ ఓర్పు వల్ల మీకు తెల్లారుతుంది. అంటే నిద్ర రాత్రి వస్తుంది, రాత్రి వచ్చిన తర్వాత ఇరుగు రాకుండా రాత్రి అలా ఉండిపోదాం, ఇరుగు రాకుండా రాత్రి అలా ఉండిపోదాం. అలాగే నీకు ఏదైనా కష్టం వచ్చినా ఓర్పు విడిచిపెట్టకుండా, సహనం విడిచిపెట్టకుండా నీకు కూడా ఎదుగొచ్చే రోజులు వస్తాను. అంటే నీకు ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఎప్పుడు ఆ కష్టం అలా ఉండిపోతుంది అనుకోకండి, నీ ఓర్పును సడన్ విడిచిపెట్టకండి, నీ సహనాన్ని సడన్ విడిచిపెట్టకండి. రాత్రి తర్వాత ఉదయం ఎలా వస్తుందో, నీకు ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా బాధ ఎప్పుడు అలా ఉండిపోదు, మళ్లీ నీకు విరుతి వస్తుంది, మళ్లీ నీకు శాంతి కలుగుతుంది అని చెబుతున్నాడు. కలియుగంలో చాలా పేచీలకు కారణం, చాలా కలహాలకు కారణం మాటలను. కలియుగంలో ఎవరికి వాక్కు తపస్సు లేదు, వాక్కు క్రమంగా మాట్లాడేవాళ్ళు తక్కువ. ఎప్పుడైతే మనం క్రమంగా మాట్లాడమో, వంకరగా మాట్లాడటం పేచీలకు కారణమవుతుంది. పేచీలకు కారణం ఏంటంటే, అంటే కలియుగంలో 190 పేచీలకు కారణం మాటలే కారణం అని శారదమ్మ చెప్పింది. ఇప్పుడు మనం ఆవిడ చెప్పిన మాట్లాడుతుంది, మన అనుభవంలో చూసుకుంటే ఈ కుటుంబాలకి కుటుంబాలకి మధ్యన పేచీలు కానీ, మనిషికి మనుషులకి మధ్య పేచీలు కానీ వాక్కు తపస్సు లేకపోవటమే దీనికి కారణం అని భగవంతుడు ఏదో చెప్పాడు. శారీరక తపస్సు, వాక్కు తపస్సు, మానసిక తపస్సు, ఈ తపస్సును విడిచిపెట్టద్దని పదే పదే చెప్పాడని. అంటే భగవంతుడి కోసం ఎవరైతే తపిస్తున్నాడో వాడి 3 తపస్సులు చేయాలని. ఈ 3 వాక్కు తపస్సు, శారీరక తపస్సు, మానసిక తపస్సులు కనుక చేస్తే వాడు భగవంతుడు భగవంతుడి కోసం తపిస్తాడు. భగవంతుడి కోసం తపించిన వాడే భగవంతుడు ఐక్యమవుతాడు. అది భగవంతుడు ఐక్యం ఎవడవుతాడంటే భగవంతుడి కోసం తపించిన వాడే భగవంతుడు ఐక్యమవుతాడు. తపించాడు, తపించటమే తపస్సు. అది అంటే శాంతి అంటే ఓర్పు, సహనం, ఆ టాలరెన్స్. అంచేత నువ్వు అది విడిచిపెట్టకూడదు. దానివల్ల ఏమవుతుందంటే నీ మనస్సు వికాసం అవుతుంది, నీ మనస్సు విశాలం అవుతుంది. ఎవరికైతే ఓర్పు లేదో వాడికి శాంతి కూడా ఉండదు. తర్వాత ఏంటది, ఆర్జవం. ఆర్జవం అంటే వంకర లేకుండా ఉండటం, నిదానంగా ఉండటం. కొంతమంది ఏంటంటే మనసులో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు, నోటితోటి ఇంకోటి చెప్తారు, చేతితోటి ఇంకో పని చేస్తారు. వాళ్ళ మనసుకి వాళ్ళ నోటికి సమానం ఉండదు, వాళ్ళ నోటికి చేతకి సంబంధం ఉండదు. వాళ్ళ మాటకి, వాళ్ళ నోటికి, వాళ్ళ చేతకి ఐక్యమత్యం ఉండదు. వాళ్ళు ఏం చెబుతున్నారో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఏదైనా మాట్లాడిన మాటని వాళ్ళు చేతితోటి అది చేయరు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాట్లాడు మనస్సులో ఉందంటే ఆ మనస్సులో ఉండదు. అంటే ఈ మాట మనస్సుకి మాటకి చేతకి సంబంధం లేని మనుషులను వంకర మనుషులు అంటారు. బాగా అర్థం చేసుకోండి మీరు. ఆ వంకర ఊరికే పో సాధన లేకుండా, అంటే ఇప్పుడు చెప్పాలా ఉందనుకోండి, ఆ చెయ్యేసి ఓ పక్కన తెలియజేసి లోపల పెట్టేసుకుంటామని లోపల పెట్టేసుకోండి. మొత్తం తెపాలా చుట్టూరు తిప్పుతాం, ఈ పక్కన చూస్తాం, ఆ పక్కన చూస్తాం, మరి లోపల చూస్తాం, మరి బయట చూస్తాం. ఎక్కడైనా కొంచెం మసి ఉందనుకోండి, ఆ మసి కొంచెం మసి ఉందని వదిలేస్తామా, వదిలే మళ్ళీ ఆ మసి దగ్గర మళ్ళీ ఈ మళ్ళీ మళ్ళీ గడ్డి పెడతాం, లేకపోతే ఇంకోటి పెడతాం. అది ఏ పౌడర్ ఉంటే, ఏ పౌడర్ వస్తుంటే ఈ తెపాల తోడానికి ఆ పౌడర్ పెడతాం. ఆ కొంచెం మసి అయితే ఇంత తెపాలలో ఇంత కొంచెం మసి ఉంటే ఊరుకుంటాం, మళ్ళీ ఆ మసిని మళ్ళీ అక్కడ పౌడర్ పెట్టి ఆ మసిని తోడుతాం. అదేవిధంగా నీ మైండ్ లోని కోణాలన్నీ ఆ తెపాలని, ఆ మసి పెట్టిన తెపాలని ఎలా చూస్తాం మనం, హోల్ మైండ్ ని తీసుకోవాలి. ఒక భాగాన్ని తీసుకోకూడదు. ఏం చేస్తారు, ఒక భాగం మైండ్ లో ఒక భాగాన్ని తీసుకోకూడదు. తెపాలను ఒక పక్కే తినేసి ఎలా వదలము, అలా మైండ్ లో ఒక భాగాన్ని తీసుకోకుండా మొత్తం హోల్ మైండ్ ని తీసుకుని యాజిటీజ్గా మీ మైండ్ ని యాజిటీజ్గా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్రే తీసుకున్నాం అనుకున్న బాడీ రోగం వచ్చే రోగం కనిపిస్తుంది, రోగం మొత్తం హోల్ బాడీ అంతా స్కానింగ్ చేయించేస్తాం అనుకోండి. హోల్ బాడీ అంతా స్కానింగ్ చేయించినప్పుడు రోగం ఉన్న పార్ట్ లో రోగం కనిపిస్తుంది, రోగం లేని పార్ట్ లో రోగం కనపడదు. కానీ రోగాన్ని పాటలో మటుకి రోగం కనిపిస్తుంది. అంటే మీ చాలా భాగాలకి రోగం లేదు, ఒక్క భాగంలోనే రోగం ఉందని దాన్ని వదిలేస్తాం మనం. వదిలి ఆ రోగం ఉన్న భాగాన్ని పట్టుకుంటాం, దానికి ఏదో మందు వాడతాం. అదే హోల్ మైండ్ ని తీసుకో, ఈ హోల్ మైండ్ ని తీసుకో, మొత్తం మనసులో ఏదో ఒక భాగాన్ని తీసుకుని వదిలేకు, మొత్తం మైండ్ అంతా తీసేసుకున్నావు, మొత్తం మైండ్ తీసుకుని అన్ని కోణాలు చూడు, ఆ మైండ్ లో అన్ని కోణాలు అని చూడు. అన్ని కోణాలు తీసి ఏ కోణంలో ఏ కోణంలో వంకరంలో చూసుకో, ఆ వంకర తీసి కృష్ణుడు చెప్పింది. అంటే అన్ని కోణాలు నీకు వంకరలు లోపవచ్చు, అన్ని కోణాలు నీకు వంకరలు ఉన్నాయని నేను చెప్పడం లేదు, ఏ కోణంలో వంకరు ఉండొచ్చు ఆ వంకర తీసేసుకో. అంటే శరీరానికి ఏ భాగంలో ఉన్నా రోగమే. ఇప్పుడు మనకి శరీరం అంతా బాగుంది అనుకోండి, చెవిలో పోటు పట్టుకుంది అనుకోండి, ఆ శరీరం అంతా బాగుంది కదా, ఒక చెవిలో పోటే కదా ఊరుకుంటాం మనం, ఊరుకోం. అదేవిధంగా నీ శరీరం నీ మైండ్ లో ఎక్కడ ఆ మిగతా ప్లస్ పాయింట్స్ ఎన్ని ఉన్నప్పటికీ ఎక్కడ మైనస్ పాయింట్స్ ఉంటే ఆ మైనస్ పాయింట్ నీ వంకర కారణమవుతుంది కాబట్టి ఆ మొత్తం హోల్ మైండ్ ని తీసుకుని, కంప్లీట్ మైండ్ ని తీసుకుని దాన్ని ఎక్స్రే చేసి ఏ వీక్నెసెస్ అయితే, ఏ బలహీనతలు అయితే, ఏ లోపాలైతే నీకు అక్కడ కనిపిస్తుందో, ఆ కోణంలో ఏ బలహీనత అయితే నీకు కనిపిస్తుందో ఒకవేళ నువ్వు చూసుకోవాలనుకో. కృష్ణుడు చెప్తున్నా ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాడు భగవంతుడు. భగవంతుడు అంటే మన తల్లి అంటువాడు, భగవంతుడు అంటే ఎటువంటివాడు మన తల్లిలో అంటువాడు. ఎవరైనా ఒక బిడ్డకి చెడ్డ గుణాలంటే ఊళ్ళో వాళ్ళు ఆక్షేపిస్తారు కానీ తల్లి ఆక్షేపించు. తల్లి ఏం చేస్తుంది, ఆ చెడ్డ గుణాల నుంచి వాడిని విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మా అబ్బాయి మంచివాడు అంటుంది ఆ తల్లి. వాళ్ళు చెడ్డ గుణం ఉన్నప్పటికీ మా అబ్బాయి ఏమంటుంది, మంచివాడే అంటుంది. ఇంకా తల్లి ప్రేమ అటువంటి, తల్లి ప్రేమ అటువంటిది ఊళ్ళో ఆక్షేపించవచ్చు కానీ తల్లి మట్టికి ఆక్షేపించడు. భగవంతుడు కూడా మనకు తల్లి లాంటివాడు. మహాత్మా గాంధీ గారు అన్నారు ఒక మాట, నాకు చిన్నప్పుడే తల్లి పోయింది కానీ అమ్మ పోయిందనే లోటే నాకు కనపడలేదు. అసలు అమ్మ పోయిందనే లోటే నాకు కనపడలేదు, కారణం భగవద్గీత అన్నాడు. ఎవరికి చెప్పింది ఇంక ముందు జాగ్రత్త కోసం ఏం చెప్పినాడంటే, ఒకవేళ నీ శరీరంలో వంకరలు ఉన్నాయనుకో, ఆ వంకరలు పోగపోయిన నష్టం లేదు. శ్మశానంలో వంకరలన్నీ కాలిపోతాయి. నీ మనసులో ఏమైనా వంకరలు ఉన్నాయనుకో, ఆ వంకరలు వచ్చి జన్మకు వచ్చేస్తాయి. అప్పుడైనా కష్టపడి నువ్వు వంకర తీసుకోవాలి అని చెప్పారు. ఎప్పుడో వంకరు తీసుకునేది, ఇప్పుడే వంకరు తీసుకుంటే ఈ జన్మలో నీకు మోక్షం వచ్చేస్తుంది. కామక్రోధ వియుక్తానామ హీనామ యతశాతసం అవిచో బ్రహ్మ నిర్వాణం వర్తతే, అవిచో బ్రహ్మ నిర్వాణం వర్తతే విజాత్మానం. ఒక మహాసముద్రం లాగా నీ శరీరం ఉన్నా ఊడిపోయినా ఆ మోక్ష శాంతిలో ఆ మోక్షానికి సంబంధించిన ఆనందం ఊగిసిరాగుతావయ్యా. వంకరు నీ మనస్సులోని వంకరలు ఎప్పుడైతే పోనీయో, నీ మనస్సులో నీకున్న కామక్రోధాలలోంచి, నీ మనస్సులో ఉన్న బలహీనతలలోంచి, నీ మనస్సులో ఉన్నటువంటి ఈ దుష్టశక్తి అంటే ఒక నీ మాయలోంచి, నీలో ఉన్న మాయలోంచి నీ ఎప్పుడైతే విడుదల పొంది ఆత్మానుభవం ఆత్మజ్ఞానం ఎప్పుడైతే సముపార్జన చేశావో, అప్పుడు అదితో బ్రహ్మ నిర్వాణం వర్తకే. సర్వత్ర నీ శరీరం ఉన్నా ఊడిపోయినా నువ్వు ఎక్కడున్నా బ్రహ్మ నిర్వాణం వచ్చి, ఆ బ్రహ్మానందం వచ్చి, ఆ బ్రాహ్మీ స్థితి వచ్చి, ఆ బ్రహ్మకు సంబంధించిన సుఖం వచ్చి నేను ముంచేస్తుంది. సముద్రంలో ఏడు చూసినా ఎలా నీరు ఎలాగే కనిపిస్తుందో అలాగే నీకు ఆ బ్రహ్మ నిర్వాణం ఎప్పుడైతే నీ మనస్సులో ఉన్న వంకరలోంచి నువ్వు బయటకు వచ్చేసావో ఆ ఆనందం నేను అలా ముంచేస్తుంటుంది. సముద్రం మధ్యలో ఉండి మనం ఎటు చూసినా ఏం కనిపిస్తుంది, నీరే కనిపిస్తుంది. అలాగే నీకు శరీరం ఉన్నా లేకపోయినా నీకు ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఎప్పుడైతే నీ బలగనతలోంచి బయటపడ్డావు, ఎప్పుడైతే నీ మనస్సులో ఉన్న వంకరలోంచి బయటపడ్డావు, నీ మనస్సులో ఉన్న కల్మేషంలోంచి ఎప్పుడైతే నువ్వు బయటపడ్డావు, అప్పుడు నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మానుభవం కలుగుతుంది, బ్రాహ్మణ స్థితిని పొందుతావు. బ్రహ్మ నిర్వాణం వర్తకి అదీతో అంతగా శరీరం ఉంటే ఉండని పోతే పోని, కనిపించిన కనిపిస్తే కనిపించని, కనిపించకపోతే కనిపించకపోని, సర్వత్రా కూడా నువ్వు ఆనందాన్ని ఆ శాంతి వచ్చింది. ఆ శాంతిలో ఆ ఆనందంలో ఆత్మసుఖంలో ఆత్మశాంతిలో ఆత్మ ఆనందంలో ఆ బ్లిస్సులో ఆ పీసులో నువ్వు ఓలలాడతావు, నువ్వు ఊగిసలాడతావు అన్నాడు కృష్ణుడు. శరీరం ఉందా ఏదైనా కలిగి ఉంటే ఉండనే పోతే పోని, ప్రపంచం కనిపిస్తుందా కనిపించడం లేదని కాదు, కనిపిస్తే కనిపించని, కనిపించకపోతే కనిపించకపోయి నీ ఆనందాన్ని కానీ నీ శాంతికి కానీ నీ సుఖం కానీ ఏమీ లోటు ఉండదవయ్యా. నీ అజ్ఞానంలోంచి నువ్వు బయటకు వచ్చి ఆత్మజ్ఞానం నువ్వు సముపార్జించినప్పుడు నీకు అనుచరులు ఉండొచ్చు, అనుచరులు లేకపోవచ్చు, ఇంకా నీ శాంతికి బంధం కాదు. నీకు ఒక పార్టీ ఉండొచ్చు, పార్టీ లేకపోవచ్చు, నీ వెనకాల 10,000 మంది ఉండొచ్చు, నీ వెనకాల అయితే ఒక్కరు కూడా లేకపోవచ్చు, కానీ నీ మనసులో వంకటి లేనప్పుడు నీ శాంతికి బంధం లేదు. అదీతో బ్రహ్మ నిర్వాణం వర్తతే విజితాత్మాన. ఎవరైతే తన మనస్సులోని లోపాలను తీసుకుని దాన్ని సమానం చేసుకున్నాడో, దాన్ని తీర్చిదిద్దుకున్నాడో,
వారికి ఆత్మజ్ఞానం కలిగించండి. విషయానందం బాహ్యమైనటువంటి వ్యక్తుల మీద వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది. బ్రహ్మానందం స్వతంత్రంగా ఉంటుంది, అది డిపెండెంట్ గా ఉండదు, ఇండిపెండెంట్ గా ఉంటుంది. అందులో నువ్వు ఊగిసలాడతావయ్యా, తుణికిసలాడతావు, అందులో నువ్వు ఊగిసలాడతావు, తుణికిసలాడతావు, అటువంటి శాంతి నీకు ప్రభావం ఉంటుంది. అప్పుడు చావు కూడా నీకేమనిపించదు. ఒక నీ శరీరం చచ్చిపోతున్నాక ఆనంద సిద్ధిని పొందాక నీకు ఏమీ కూడా అనిపించదు. నీకేమి కూడా అయ్యో శరీరం చచ్చిపోతామని నేనేమనిపించదు. ఏంటది నీకు శాంతికి భంగం కలగదు. కాబట్టి ఒకవేళ నీ లేదనో లోపాలంటే ఇప్పుడు సవరించుకోవనకు, నువ్వు సవరించుకోవనకు, రాబోయే జన్మలైనా లోపం వచ్చి కూర్చోండి నీ నెత్తి మీద. అంటే ఎప్పుడో ఎప్పుడైనా సమస్యను నువ్వు పరిష్కారం చేసుకోవాలి. శరీరానికి వంకరలు ఉంటే నువ్వు కంగారు పడకు, అవి శ్మశానంలో వంకరలన్నీ కాలిపోతాయి. కానీ మనస్సులో ఉన్న వంకరలన్నీ కావు. అవి నీ అంతటి నువ్వు ప్రయత్నం చేసి నువ్వు తొలగించుకోవాలి అంటే అని భగవంతుడు చెబుతూ నీకు వచ్చాక ఈ ఆర్జవం అంటే వంకర లేకుండా చూసుకో, నిదానంగా ఉండేలా నువ్వు చూసుకో. తెలుసు ఆచార్యోపాసన, ఆచార్యుడంటే గురువు, ఆ గురువుని ప్రేమించు, గురువును ప్రేమించు. ఆ గురువుని ఆ గురువు ఎందు గౌరవంగా ఉండు, గురువు ఎందు గౌరవంగా ఉండు. అంటే గురువు ఏం చేస్తారంటే వాడు పొందిన స్థితి, ఇప్పుడు మీకు 1 కోటి రూపాయలు ఉన్నాయనుకోండి, అందరూ కోటీశ్వరుడు అవ్వాలని మీరు అనుకోకపోయినా మీ బిడ్డ మటుకు కోటీశ్వరుడు అవ్వాలని మీరు అనుకుంటారు. అందరూ అవ్వాలని మీరు అనుకోరనుకోండి, అందరూ అవ్వాలనుకుని బుద్ధి నీకుంటే మీరు అందరూ జ్ఞానులు అయిపోతారు. పోయి కనీసం మీ బిడ్డైనా అవ్వాలనుకుంటారు. మీరు అర్థమవుతుంది, ఆచార్యుడు అటువంటి వాడు అంటే తను ఎవడైతే ఆశ్రయిస్తున్నారు, తను ఏ శాంతిని ఏ సుఖాన్ని అయితే అనుభవిస్తున్నాడో ఆ శాంతిని సుఖాన్ని ఆశ్రయించిన వాళ్ళకి ఇవ్వాలనుకుంటాడు. దాచుకోడు అక్కడ, మరి నేనే ప్రియం ఉండవు. అంటే ఆచార్యుడు ఎవడైతే నీకు విద్యను చెబుతున్నాడు, విద్యను నీకు చెప్పడమే కాకుండా వస్తువుని కానీ భూమిలోకి చెప్పు ఊరుకోకుండా వస్తువుని కానీ భూమిలోకి తీసుకురావడం కోసం సర్వకాల సర్వావస్థలో ఎవరైతే ప్రయత్నం చేస్తున్నాడో ఆచార్యుని ఉపాసించు, ఆచార్యుని ఉపాసించు. అంటే ఆచార్యుని గౌరవించు. ఎప్పుడైతే మన గురువును మనం గౌరవిస్తున్నాము, ఎప్పుడైతే మన గురువును మనం ప్రేమిస్తున్నాము, మన గురువుకి ఇవ్వలసినటువంటి స్టేటస్ మనం ఎప్పుడైతే ఇస్తున్నాము, అతని హృదయాన్ని మనకు ఓపెన్ చేస్తాడు. నిజంగా అతని హృదయాన్ని ఏం చేస్తాడు, మనకు ఓపెన్ చేస్తాడు. అంచేది గురువుని గౌరవించి, కృష్ణుడు కూడా గీతలో చెప్పాడు మరొక చోట, ఏమని చెప్పాడంటే నువ్వు ముందు గౌరవించి, కృష్ణుడు గురువుని గౌరవించి గురువు చేయవలసిన సేవ చేసి అప్పుడు కృష్ణుడు. నువ్వు గురువుకి సేవ చేయకుండా గురువు గౌరవం లేకుండా కృష్ణుడు అడుగు. నువ్వు గురువు ఎందు గౌరవం ఉండి గురువుకి చేయవలసిన సేవ చేసి నువ్వు కృష్ణ అడిగితే అక్కడి నుంచి సరైన సమాధానం వస్తుంది. ఆచార్యోపాసన అంటే ఆచార్యుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం నీ ఇవ్వాలి, ఆచార్యుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం నీ ఇవ్వాలి అని చెప్పి ఆచార్యుడి గురించి పేజీ వచ్చి రామానుజ భార్య విడిచిపెట్టేశాడు నీకు ఎవరు, ఆచార్యుడి గురించే. ఆచార్యోపాసనం, ఆచార్యుని గౌరవించాలి అంటే ఆచార్యుడు నీకు ఎవడైతే బోధిస్తున్నాడో, ఎవడైతే టీచరు, ఆ టీచర్ని గౌరవించాలి. వాడిని గౌరవించి మీరు తెలుసుకోవాల్సింది, తెలుసుకోవాలి విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు స్వయంగా మీరు స్వయంగా కష్టపడి సంపాదించలేదు. ఆచార్యుడు చెప్పడం వల్ల మీకు తొందరగా అర్థమవుతుంది. మీరు చదివి 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 మీకు అర్థం కానీ ఆచార్యుడు చెప్పడం వల్ల 10 నిమిషాలు మీకు అర్థమవుతుంది. 10 జన్మల మీరు కష్టపడి నేర్చుకోలేదు, 10 నిమిషాలు చెప్పడం వల్ల ఆచార్యుడు చెప్పడం వల్ల మీకు అనుభవంలోకి వస్తుంది అని చెప్పి ఆచార్యుని కూడా మీరు గౌరవించవలసిందే. ఆచార్యోపాసనం అంటే ఆచార్యుని కూడా ఉపాసించాలి, ఆచార్యుని కూడా దైవంతో సమానంగా చూడాలి అని చెబితే భగవంతు ఇక్కడ శౌచం, శౌచం అంటే శుచిగా ఉండాలి, శౌచం అంటే శుచిగా ఉండాలి. అంటే మనం బాహ్యంగా అందరం శుచిగానే ఉంటున్నాం, బాహ్యంగా శుచిగా ఉంటే సరిపోదు, లోపల కూడా శుచిగా ఉండాలి. చెప్పాలని బయట తోమాలి, లోపల తోమాలి. అంటే లోపల కూడా మీరు శుచిగా ఉండాలి. లోపలంటే మీ బుద్ధిని శుచి చేసుకోవాలి. అంటే మీ బుద్ధిలో ఏమైనా మాలిన్యం ఉంటే దాన్ని తొలగించుకోవడానికి, ఏమైనా మలదోషం ఉంటే, మనలో ఏదైనా మలదోషం ఉంటే మనకు కోరిక కలుగుతుంది. మనలో మలదోషం లేనప్పుడు కోరిక కలగదు. అంటే మనలో మలంలోంచే కోరిక వస్తుంది. అది ఏదైనా మలం ఉందనుకోండి, బయటగా గోడ పక్కన ఎక్కువ మలం ఉందనుకోండి, ఎంత చేసినా వాసన మనకి వస్తూ ఉంటుంది. అలాగే మనలో ఉన్న మనకి ఏ రకమైన కోరిక వచ్చినప్పుడు లోపల మలం ఉందని అర్థం. ఆ కోరిక ఒక మనిషికి ఒక రకమైన కోరిక ఉండొచ్చు. ఎవరికి ఏ కామం అంటే కేవలం స్త్రీ పురుష సంబంధం అని కాదు, ఆశ. క్రోధం అంటే నీకు తెలుస్తాను, చాలా మంది కోపం వల్ల వాళ్ళు కూర్చుని డబ్బాలు నడుపుకుంటూ ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ కోపం వచ్చేసింది అనుకోండి, వాళ్ళు కూర్చుని డబ్బాలు నరికేసుకుంటారు. ఆ కోపం యొక్క వేగం అలా చేస్తుంది. క్రమం కామం అంటున్నారు, ఎక్కడుందని అడిగారండి అర్జునుడు, ఎక్కడుందని అది తెలియాలి కదా, ఎక్కడుందో దాన్ని తెలియకుండా దాన్ని సంహారం ఎలా చేస్తాం,
ఎక్కడున్నా అడిగితే ఇంద్రియాల్లో ఉంది, మనసులో ఉంది, బుద్ధిలో ఉంది, కామ అక్కడ దాక్కున్నాడు. అంటే మనసులో దాక్కుని బయట దాక్కుండా బయట ఉంటే ఇప్పుడు బయట కామ ఎక్కడ మన చేసినా ఉందనుకుని అనుకున్న మాట వచ్చే ఆపే హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసి క్లీన్ చేసుకోవచ్చాను, దానికి పర్వాలేదు ఉండదు. హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేస్తే తీసేస్తారు. కామ అనేది బుద్ధిలో ఉంది, ఆపరేషన్ చేసి తీసేసేది కాదు. కామన్ ఎక్కడ మనసులో ఉంది, సర్జరీ చేసి కాదు. అది సర్జరీ చేసి అయితే మనకు తేలికండి, ఆపరేషన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. అది ఎక్కడ మనసులో ఉంది, బుద్ధిలో ఉంది. అంటే నువ్వు విచారణ చేసి సాధన చేసి దాన్ని తొలగించుకోవాల్సింది, కానీ సర్జరీ కేసు కాదు. అది సర్జరీ కేసు కాదు. అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడండి, అది శౌచం శుచి. నువ్వు బాహ్యంగా నీ శరీరం మీద దున్ని ధూళి నువ్వు ఎలాగో స్నానం చేసి ఎలా తొలగించుకుంటున్నావు, అలాగే నీ మనస్సులో నీ బుద్ధిలో ఉన్నటువంటి కామాన్ని ఆ క్రోధాన్ని ఇది అయ్యి నేను అశుచి చేస్తున్నాయి కాబట్టి వాటిని తొలగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసే ప్రయత్నమే అది స్నానం, మానసిక స్నానం. మనస్సును కూడా స్నానం చేయాలి. ఈ శవాన్ని తీసుకెళ్లి గుడి చుట్టూరు తిప్పకపోయినా మానసిక పూజ చేస్తారని. మానసిక పూజ అంటే ఇంటికాడ కూర్చుంటారు, మనస్సుతో చేయవలసిన పూజ చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే ఆ మానసిక పూజ చేసే వాళ్ళకు కూడా మానసిక శుచి కలుగుతుంది. అంటే నిరంతరం మనస్సుతో ధ్యానం చేయటం వల్ల, మనస్సుతో స్మరణం చేయటం వల్ల, అంటే భగవంతుని మీరు మనస్సుతో స్మరిస్తంటే అప్పుడు మీ మనస్సుకు శౌచం వస్తుంది, అంటే మనస్సుకి శుచి వస్తుంది. అంటే మీ శవాన్ని తీసుకుని గుళ్ళు కూర్చోబెట్టకపోయినా మీ మనస్సుతో కనుక నిరంతరం భగవంతుని స్మరిస్తూ ఉంటే అప్పుడు ఏమొస్తుంది, మీకు శౌచం వస్తుంది, శుచి కలుగుతుంది. బయట శుభ్రత ఎంత ముఖ్యం, లోపల శుభ్రత అంతే ముఖ్యం. చెప్పాలని బయట తోలేసి లోపల తోమకపోతే అది శుభ్రత అనుకోవాలి, కంప్లీట్ అవ్వదు. అంటే నీ శరీరంలోని దుమ్ము ఎలా పోగొట్టుకోవాలనుకుంటున్నావో, నీ అంతఃకరణ దోషాలను కూడా అలా పోగొట్టుకోవడానికి నువ్వు ప్రయత్నించి, నీ శరీరంలోని దుమ్ము నువ్వు పోగొట్టుకోవడానికి శ్రద్ధ ఎలా వాడుతున్నావో, నీ అంతఃకరణ దోషాలను పోగొట్టుకోవడం కోసం ప్రార్థన, జపము, ధ్యానము అవసరం. నిరంతరం భగవంతుని స్మరించడం కూడా, స్మరణించటం వల్ల ఈ లోపాల నుంచి నువ్వు విడుదల పొందటానికి ఈ భగవంతుని నీకు ఆచార్యుడు భగవంతుని నీకు సహకరిస్తాడు. స్థైర్యం అంటే స్థిరత్వం. కొంతమందికి స్థిరత్వం ఉండదు. ఇవాళ ఈ రోజు ఒక రకంగా మాట్లాడతారు, ఎవరు ఒక రకంగా మాట్లాడతారు. అంటే ఎవరికైతే స్థిరత్వం లేదో వారికి కూడా జ్ఞానము కలగదు. ఎవరికైతే స్థిరత్వం లేదో వారికి జ్ఞానము కలగదు. అంటే స్థైర్యం అంటే స్థిరంగా ఉండాలి. ఏదైనా ఒక గమ్యాన్ని పెట్టుకున్నప్పుడు ఆ గమ్యాన్ని చేరుకోవటానికి నువ్వు స్థిరంగా ఉండాలి. నీ స్థిరత్వం కలిగితే గమ్యాన్ని చేరుకోవాలి. భౌతికంగానే సరే ఏదైనా ఒక పని సాధించాలనుకున్నప్పుడు స్థిరత్వం ఉండాలి. స్థిరత్వం లేదనుకోండి నువ్వు ఆ పని సాధించలేదు. ఒకసారి ఆ పని సాధించడానికి ప్రయత్నం చేస్తే మనం ఫెయిల్ అవ్వచ్చు. ఎన్నిసార్లు ఫెయిల్ అయినప్పటికీ మన పని అదే దృష్టి పెట్టుకుని స్థిరుడు కంగారు పడ్డాం. ఏ మనిషికి అయితే కంగారు పడుతున్నాడో ప్రతి చిన్న విషయానికి వాడికి స్థిరత్వం లేదని అర్థం. మనం కూడా అంటా ఉంటాం గొత్తిగా స్థిరత్వం లేదంటే కొంతమంది నిదానంగా ఉంటారు. అంటే మీకు అర్థమవుతుంది, స్టాచ్యూలా ఉంటారు కొంతమంది. ఆ స్థిరత్వం చూడాలంటే గౌతమ బుద్ధుల్లో చూడాలి మనం, అంటే స్థిరత్వం. కొంతమంది పని లేకపోయినా చెప్పి దిప్పేస్తూ ఉంటారు గురికే, పని లేకపోయినా మొడితో మాట్లాడుతూ ఉంటారు. ఆ కళల్లో శాంతి ఉండదు, ఆ కళల్లో స్థిరత్వం ఉండదు. నీకు అర్థమవుతుందా? అంటే స్థిరత్వం అంటే నీకు ఎప్పుడైతే స్థిరత్వం వచ్చినప్పుడు నీ ఇంద్రియాలు కుదిరొస్తుంది, మనస్సుకు కుదిరొస్తుంది. అంటే మనిషికి స్థిరత్వం ఉండాలి. నీకు స్థిరత్వం లేకపోతే జ్ఞానాన్ని సంపాదించడం, నీ స్థిరత్వం లేదనుకున్న జ్ఞానాన్ని నాకు సంపాదించలేదు. ఆత్మ నిగ్రహం అంటే నీ మనస్సు యొక్క నిగ్రహానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అంటే నీ మనో నిగ్రహాన్ని నువ్వు ప్రయత్నం చేయాలి. అంటే మనస్సు యొక్క నిగ్రహం అంతా కూడా ఆహారం మీద ఆధారపడిందని భగవాన్ చెప్పారు. అంటే ఆయన మితాహారం అన్నాడు, కృష్ణుడు యుక్తాహారం అన్నాడు, రమణ మహర్షి గారు మితాహారం అన్నాడు, శ్రీకృష్ణుడు మితం అనే మాట వాళ్ళు కానీ యుక్తం అన్నాడు. ఏమన్నాడు? యుక్తాహారం. ఒకటి పెద్ద పట్టు ఉంటుంది, ఇంతమంది తింటే సరిపోదు. అంటే అది పొట్టన పెట్టాడు తింటా ఉండాలి. అందరికీ ఒకటే మంది కాదు, అంటే ఆ శరీరాన్ని బట్టి వారికి ఉన్న ఆరోగ్యాన్ని బట్టి అతిగా కాకుండా యుక్తంగా తినాలి. ఇప్పుడు చంద్రపిల్లడు ఎంత తింటే అంతే మనం తింటే సరిపోతుందా? సరిపోదు. మన వయసుని బట్టి మనం తినాలి. అంటే కృష్ణుడు జాగ్రత్తగా ఆలోచించి యుక్తాహారం అన్నాడు. అంటే నీకు ఏది పడకుండా వేసింది అదే నా పడింది కూడా అతిగా తినక యుక్తంగా తిను, అంటే మోడరేట్గా తిను, సమానంగా తిను. మనం తినే ఆహారం యొక్క ప్రభావం మనస్సు మీద ఎక్కువ ఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే రమణ మహర్షి ఏం చెప్పాడంటే, నువ్వు ఎన్ని పురాణాలు చదివినా, నువ్వు ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని చరిత్రలు చదివినా, ఎన్ని శాస్త్రాలు చదివినా, ఈ అన్నింటిలోని మనస్సును నిగ్రహించుకోమనే ఉంది. నువ్వు మనస్సును నిగ్రహించుకోవడం మానేసి శాస్త్రాలలోనే పని ఉంటే పనిగా పెట్టుకుంటే ఆ శాస్త్రాల్లోనది శబ్దముల యొక్క ఆడంబరం మాత్రమే. నీకు ఆడంబరం తెలుస్తుందా, శబ్దం యొక్క అర్థం తెలుస్తుంది, నువ్వు పాండిత్యం వస్తుంది అంటే దండలేస్తారు, పట్టెళ్ళిపోతుంది. అంతవరకే శబ్దముల యొక్క సమూహమే శాస్త్రం. ఆ శాస్త్రమే చెబుతా నేను మనస్సు నిగ్రహించుకోమని. నువ్వు మనస్సు నిగ్రహించుకోవడానికి కొంచెం కూడా ప్రయత్నం చేయకుండా ఆ శాస్త్రంలో ఉన్న శబ్దాలు పట్టుకుని అలా ఊరేగితే అంటే నీకు మనస్సు నిగ్రహం రాదు, నీకు ఆత్మజ్ఞానం కలగదండి. ఒక పండితుడు వచ్చి నేను చాలా శాస్త్రాలు చదివానని చెప్పాడు భగవంతుడు. ఆయన ఏమన్నారంటే శాస్త్రాలు చదివితే ఆత్మజ్ఞానం రాదు, పాండిత్యం వస్తుందని చెప్పాడు. అంటే నీకు పొట్ట బాగా వెళ్ళిపోతుంది, ఊరేగింపులు కూడా బాగా జరుగుతాయి, సన్మానాలు చేస్తారు, అసలు సున్నా అన్నాడు. లేకపోతే అసలు సత్యం నీకు తెలియదు, ఆ పారమార్థిక సత్యం నీకు తెలియదు, అసలు సున్నా. అల్టిమేట్ ట్రూత్, ఆ ఫైనల్ ట్రూత్, ఆ నేకెడ్ ట్రూత్ మటుకు నీకు తెలియదు ఎవడు. అయితే నీకు శాస్త్రాలు చదువుకుంటే పాండిత్యం వస్తుంది కాబట్టి నీకు ఊరేగింపులు ఉంటాయి, దండలేస్తారు, పట్టులు పడతాయి, ఇవన్నీ దేహం ఎంత నిజమో ఈ ఊరేగింపులు కూడా అంతే నిజం అని చెప్పి నీకు అసలు సత్యం. భగవాన్ చెప్పింది అద్భుతం, వండర్ఫుల్, బ్యూటిఫుల్ చార్మింగ్ ఒక విషయం మటుకి. ప్రతి మనిషి నేనంటున్నాడు, ఈ నేను అనే తలంపు నీకు లోపల నుంచి వస్తుందా, లేదా కెమిస్ట్రీ గురించి వస్తుందా, ఫిలాసఫీ గురించి వస్తుందా అని అడిగాడు. వ్యవస్థ కెమిస్ట్రీ బుక్స్ గురించి వస్తుందా, లేదా మెడిసిన్ బుక్స్ గురించి వస్తుందా, ఫిజిక్స్ బుక్స్ గురించి వస్తుందా, నీకు నేననే తలంపు పుస్తకంలోంచి రావటం లేదు, నీ లోపల నుంచి వస్తుంది. అని నేననే తలంపు నీకు ఎక్కడే ఎరైజ్ అయిందో అక్కడే డివినిటీ ఉంది, అక్కడే దైవత్వం ఉంది. అంటే నేననే తలంపు నీకు లోపల నుంచి వస్తుంది. ఇది తెలుసుకోవడానికి కామన్ సెన్స్ ఉంటే చాలు, జీనియస్ కూడా అక్కర్లేదు. అంటే నేననే తలంపు నీకు లోపల నుంచే వస్తుంది కాబట్టి ఆ లోపల నుంచి నేను యొక్క తలంపు, దానికి సంబంధించిన సోర్సు, దానికి సంబంధించిన మూలం నీ లోపల ఉంది. నేననే తలంపు నీకు ఎక్కడి నుంచి వస్తుంది, లోపల నుంచి వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, దాని యొక్క మూలం ఎక్కడుంది, నీ లోపల ఉంది కానీ పుస్తకం లేదు. అంటే నీ లోపల మీద ఎదిగితే నీకు తెలుస్తుంది, దాని పుస్తకం ఎదిగితే నీకు తెలియదు. అంటే నువ్వు మనస్సును, పుస్తకాలన్నీ ఏం చెబుతున్నాయి, మనస్సును నిగ్రహించుకోమని చెబుతున్నాయి. నువ్వు మనస్సును నిగ్రహించుకోవడం మానేసి పుస్తకాలు చదవటమే పనిగా పెట్టుకుంటే ఒక మాయోయా అన్నాడు ఎవడు, రమణస్వామి. ఎంత అద్భుతంగా చెప్పాడు చాలా టీచింగ్. అందులో చెప్పటంలో డైరెక్ట్నెస్ చూడండి. ఇంద్రియార్ దేశు వైరాగ్యం, అనహంకార యువచం, జన్మ మృత్యు జరా వ్యాధి, దుఃఖ దోషాను దర్శనం, దుఃఖ దోషాన్ని దర్శనం భగవంతుడు చెబుతున్నాడు. ఇంద్రియార్జేషు వైరాగ్యం అంటే ఇంద్రియ విషయాల్లో ఉన్న దోషం నీకు అర్థం అవ్వాలి ముందు. ఏ ఇంద్రియమైతే ఏ విషయానికి ఆకర్షించబడతాడో ముందు అందులో ఉన్న దోషం నీకు అర్థం అవ్వాలి. అందులో ఉన్న దోషం నీకు అర్థమైతేనే కానీ ఇంద్రియం మళ్లింపబడదు, నీవు మళ్లింపబడదు. అంటే వైరాగ్యం లేకుండా మనస్సు అంతర్ముఖం కాదు. విషయ చింతన వల్ల ఇంద్రియాలు ఎక్కువ బాహ్యముఖానికి పోతూ ఉంటాయి. ఆత్మచింతన వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మచింతన వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది. విషయ చింతన వల్ల ఇంద్రియాలు బాహ్యంగా విజృంభిస్తాయి. అంటే విషయాల్లో ఉన్న దోషం, విషయాల్లో ఉన్న డిఫెక్ట్ నీకు అర్థమైతేనే కానీ, నీకు అర్థమైతేనే కానీ నీ మనస్సు అంతర్ముఖం కాదు, నీ మనస్సు అంతర్ముఖం కాదు. అంటే నీకు వైరాగ్యం ఉండాలి, వైరాగ్యం లేకుండా జ్ఞానం కలగదు. మనస్సుని, ఇంద్రియాలను ఏకాగ్రహించేసిన తపస్సు యొక్క ప్రయోజనం భారతంలో భీష్ముడు చెప్పడం మనం చెప్పుకున్నాం కదా. తపస్సు యొక్క ప్రయోజనం ఏంటంటే నువ్వు భగవంతుడి యొక్క రసములు, రసానుభూతులు, ఆత్మానుభూతులు, ఆత్మశాంతులు, ఆత్మ జ్ఞానములు. ఇంద్రియాలు మనస్సు అక్కడ లయం అవ్వాలి, ఇంద్రియాలు మనస్సు అక్కడ లయం అవ్వాలి. అదే భగవాన్ చెప్పేవారు కదా, నీ ఇంద్రియాలు ఆగమంటే ఆగటం లేదు, నీ మనస్సు ఆగమంటే ఆగటం లేదు, నా ఇంద్రియాలను కదలమంటే కదలటం లేదు, మనస్సు నా మనస్సును కదలమంటే కదలటం లేదు, నీ మనస్సును ఆగమంటే ఆగటం లేదు, నా మనస్సును కదలమంటే కదలటం లేదు అని మీకు అర్థమవుతుంది. ఆత్మానుభవంలో, ఆత్మశాంతిలో, ఆత్మ జ్ఞానానికి తోటి కనెక్షన్ ఉండటం లేదు. ఆ కనెక్షన్ అవ్వాలి మనస్సు, ఇంకా ఆ చివరడు ఇంచదంటే ఇంద్రియ విషయాల్లో ఉన్నటువంటి లోపం, అందుకున్న డిఫెక్ట్ నీకు అర్థమైతేనే కానీ నీ మనస్సు అందులోంచి ఉపసంహరం పడదు, విత్తిడి రావడం అందులోంచి, అది విత్తిడి రావడు. అహంకార యవచ ఎక్కడ మళ్ళీ మన భగవాన్ గొడవలోకి రావాలి. అహంకారం లేకుండా ఉండటం అంటే ఏంటిది, అనహంకార యవచ అహంకారం లేకుండా ఉండటం. సర్వసాధారణంగా చాలా మంది ఏమనుకుంటున్నారంటే అహంకారం అంటే కోపం అనుకుంటున్నారు. అహంకారం అంటే కోపం కాదు, అహంకారం అంటే ఏంటి, ఏది కాదో అది అనుకోవటం అహంకారం. మనం ఎవరము, ఆత్మం, మనం ఎవరం చైతన్యం. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఈ దేశమే అనుకుంటున్నాం. అంటే దేశమే ఆత్మ అనుకుంటున్నాం, దేశమే సత్యం అనుకుంటున్నాం, దేహమే నిజం అనుకుంటున్నాం. అంటే నువ్వు ఆత్మ అయినప్పటికీ కానీ ఏమనుకుంటున్నావు, దేహాన్ని ఆత్మ అనుకుంటున్నావు, అది అహంకారం. ఇది బాగా అర్థం చేసుకోండి. అహంకారం అంటే కోపం కాదు. అహంకారానికి కోపం వస్తుంది కానీ అహంకారం కోపం కాదు. సర్వసాధారణ గారు జనసామాన్యులు ఏమనుకుంటున్నారంటారు, కోపం వచ్చేది అహంకారం అనుకుంటున్నారు. అది కాదు అసలు. అహంకారం అనేది ఒక తలంపు, అది ప్రథమ తలంపు, అది ప్రధాన తలంపు. మీకు అర్థమవుతుంది? అయితే ఈ ప్రథమ తలంపుకి ఇంకోటి కోపం అనే తలంపు వస్తుంది. అది ఈ తలంపే. అది తలంపు ఈ మొదటి తలంపుకి ఇంకో తలంపు వస్తుంది. ఇంకో తలంపు ఏమో కోపం. ఆ తలంపు దేనికి వస్తుంది? అహంకారానికి వస్తుంది. ఇదే మొదటి అహంకారం అనేది మనకి కొన్ని వేలాది తలంపులు ఉన్నాయి. అందులో మొదటి తలంపు అహంకారం. ఆ మొదటి తలంపు ఏమిటంటే దేహం ఎవడైతే తన అస్తిత్వాన్ని దేహానికే పరిమితం చేసుకుంటున్నవాడు ప్రతివాడు అహంకారే. ఇప్పుడు మన అస్తిత్వాన్ని దేనికి పరిమితమై ఉన్నాం? దేహానికే పరిమితం ఉన్నాం. దేహం పుట్టినప్పుడు మనం పుట్టామనుకుంటున్నాం, దేహం మరణించినప్పుడు మనం మరణించామనుకుంటున్నాం. నువ్వు ఎన్ని చేతలనుకుంటున్నావు? నువ్వు దేహమే అనుకుంటున్నావు. కానీ ఎవరు ఆత్మవు, దానికి పుట్టుక లేదు, దానికి చావు లేదు. నీకు చావులే మనిషి నువ్వు అయినప్పటికీ ఇమోర్టల్ స్టేట్ అంటే అసలు ఇమోర్టలిటీలో ఉన్నట్టుండే వైభవం మనకి తెలిస్తే కానీ దాని గురించి మనం ప్రయత్నం చేయం. ఆ చావు లేని స్థితి యొక్క వైభవం ఎటువంటిదో అది మనకు కొంచెం మనకు అర్థమైతే విషయాలను త్యాగం చేయగలంటాన్ని, లేకపోతే విషయాలను త్యాగం చేయడం. ఇది బాగా అర్థం చేసుకోండి. ఆ ఇమోర్టాలిటీ, ఆ ఇమోర్టల్ స్టేట్ ఎలా ఉంటుందో, అందులో పీస్ ఎలా ఉంటుందో, దాని వైభవం ఎలా ఉంటుందో, దాని ఔన్నత్యం ఎలా ఉంటుందో అది మనకు కొంచెం సూచన ప్రాయంగా అర్థమైతే అప్పుడు విషయాలను త్యాగం చేయాలని బుద్ధి కలుగుతుంది. కానీ ఆ ఇమోర్టల్ స్టేట్ గురించి మనకు అవగాహన కనుక లేకపోతే ఎవడో విషయాలను త్యాగం చేయలేదు. ఇమోర్టల్ స్టేట్ మీద నీకు ఒక అవగాహన ఉంటే నువ్వు విషయాలను త్యాగం చేయగలవు, కానీ లేకపోతే నువ్వు విషయాలు విడిచిపెట్టలేదు. ముందు నీకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. అండర్స్టాండింగ్ ఉంటే నీకు సాక్రిఫైస్ చేయగలవు, కానీ నువ్వు లేకపోతే నువ్వు సాక్రిఫైస్ చేసే సమస్య లేదు. అహంకారం లేకుండా ఉండటం నేర్చుకోండి అని చెబుతున్నాడు ఇక్కడ కృష్ణుడు. అహంకారం లేకుండా ఉండటం అంటే కోపం లేకుండా ఉండటం కాదు, అంటే దేహబుద్ధి లేకుండా ఉండటం. దేహబుద్ధి లేకుండా దేహానికి పరిమితమైన బుద్ధిని విడిచిపెట్టిన అహంకారం లేకుండా ఉండటం అంటే ఎవరికైతే దేహాత్మ బుద్ధి ఉందో వాడు అహంకారం. అంటే మనందరికీ దేహ బుద్ధి ఉంది కాబట్టి మనందరం కూడా అహంకారలే. అంటే మనకు అహంకారం ఉందా లేదా అని మనం మనకి తెలుస్తూ ఉంటుంది. అంటే మనకి ఎవడైతే తన అస్తిత్వాన్ని తన ఎగ్జిస్టెన్స్ కి దేహానికే పరిమితమైనది వాడు ప్రతి వాడు అహంకారం. అంటే వాడు ఆత్మే. మనిషి ఎవడు? వాడు ఆత్మే. కానీ వాడు ఆత్మ అయినప్పటికీ వాడు దేన్ని ఆత్మ అనుకుంటున్నాడు? దేహాన్ని ఆత్మ అనుకుంటున్నాడు. అంటే చనిపోయేవాడు ఏమనుకుంటున్నాడు? నేను చనిపోతున్నాను అనుకుంటున్నాడు. వాడు ఎవడు? వాడు ఆత్మే. కానీ వాడు ఆత్మని సంగతి వాళ్ళకి తెలియటం లేదు. ఆత్మకు చావు లేదు, కానీ వాడు ఆత్మని సంగతి వాళ్ళకి తెలియటం లేదు. ఏదైతే తాను అది తెలియకపోవటంలో తాను కానిదాన్ని తాను అనుకుంటున్నాడు. ఇక్కడ ఇది ట్విస్టింగ్ ఇక్కడ వచ్చేసినట్టు ఏమి లేదు. ఏదైతే తాను తాను కాదన్న సంగతి తాను ఎప్పుడైతే తెలియదు అక్కడ ఊరుకోలేవాడు. తాను కానిదాన్ని తాను వేసుకుంటాడు. అంటే అహంకారం దగ్గర గుణం ఉంది. దేంతో దాంతో ఐడెంటిఫై అవుతా ఉంటుంది, ఎక్కడో ఇరుక్కుంటా ఉంటుంది, దీంతో దాంతో తాదాత్మ్యం చెందుతుంది. ఎప్పుడైతే మనం ఒక వస్తువుతోటి కానీ ఒక వ్యక్తితోటి కానీ ఒక విషయంతో కానీ తాదాత్మ్యం చెందామో మరుక్షణంలో పరిమితి వస్తుంది. ఎప్పుడైతే లిమిటేషన్స్ వచ్చే పరిమితులు ఎప్పుడైతే వచ్చినా పరిమితి గురించి మనకు అంతులేని దుఃఖం వస్తున్న ప్రవాహం ఉంటుంది. దేహానికే పరిమితి ఉండటమే అహంకారం. దేహానికి పరిమితమై ఉండటమే అహంకారం. అంటే దేహ బుద్ధే అహంకారం. దాన్ని నువ్వు ఏ పద్ధతిలో ఏ ప్రక్రియ ద్వారా ఏ ఉపాసన ద్వారా ఏ భక్తి ద్వారా ఏ జ్ఞానం ద్వారా ఎలా విడిచిపెడతా విడిచిపెట్టు. అవి విడిచిపెట్టడమే అనహంకార స్థితి. ఎప్పుడైతే నువ్వు అహంకారాన్ని విడిచిపెట్టేటప్పుడు నీకు అనహంకార స్థితి వస్తుంది. అహంకారం లేని స్థితి ఒకటి నీకు కలుగుతుంది, అక్కడ నీకు సత్యం వ్యక్తం అవుతుంది. ఎంతో వాడు పవర్ లో ఉన్నప్పటికీ, వాడికి ఎంత ఎకనామిక్ స్టేటస్ ఉన్నప్పటికీ అనహంకార స్థితికి వాడి వేడి తెలియాలి. కానీ ట్రూత్ రిలీజ్ అవ్వదు, సత్యం వాడికి రిలీజ్ అవ్వదు. ఈ అనహంకార స్థితిని పొందడం కోసమే పూర్వం అనేక మంది మహారాజులు కింగ్డమ్స్ ను సాక్రిఫైస్ చేశారు. అహంకారం లేని స్థితిని పొందడానికి నువ్వు ట్రై చేయి. తర్వాత జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. మనం పుడతాం, శరీరం పుట్టిందంటే మనకు రోగం వస్తుంది. రోగం వచ్చిన తర్వాత ముసలితనం వస్తుంది. ముసలితనం వచ్చిన తర్వాత చచ్చిపోతుంది. ఇప్పుడు రోగం వచ్చింది అనుకోండి, మా బాగా వచ్చిందని ఎవరైనా అనుకుంటారండి? మనకి ఎవరికైనా రోగం వచ్చిందనుకోండి, మా బాగా వచ్చింది అనుకుంటామండి. ఎందుకు అనుకుని చెప్పండి, వస్తే నష్టం ఏంటనుకోని. రోగం నుంచి బాధ వస్తుంది. అంటే శరీరం వచ్చిన తర్వాత రోగం రాకుండా ఆగదు. శరీరం వస్తే రోగం వస్తుంది, శరీరం వస్తే ముసలితనం వస్తుంది. ఎప్పుడైతే నీకు జన్మ వచ్చిందో అప్పుడు తప్పనిసరిగా జన్మ కూడా దుఃఖం వచ్చేస్తున్న సంగతి నీకు తెలియాలి. అది ఎప్పుడైతే శరీరం వచ్చిందనుకోండి ముసల్తనం రాకుండా ఉండదు, శరీరం వచ్చిందనుకోండి రోగం రాకుండా ఉండదు, శరీరం వచ్చిందనుకోండి అవమానాలు భరించవలసింది. ఎవడొక్కడ మిమ్మల్ని అవమానిస్తాడు? ఎప్పుడు ఏం చెప్తున్నాడంటే నీకు జన్మ శరీరం అంటూ వస్తే నీకు దుఃఖాన్ని తప్పించుకోలేదు. కృష్ణుడికి శరీరం వస్తే పర్వాలేదు, కృష్ణుడికి శరీరం వస్తే ఏం చేయదు. శరీరంలో ఉన్నప్పుడు కూడా తన శరీరం మాత్రమే కాదని వాడికి తెలుస్తూ ఉంటుంది. నేను శరీరం కాకపోయినా శరీరానికి పరిమితం చేసి లోకంలో అవమానం చేస్తానన్నాడు కృష్ణుడు. అంటే దేవుని యొక్క కర్మ, దేవుని యొక్క జన్మ మనకు అర్థం కాదు. అర్థం చేసుకునే శక్తి మన అహంభావనకు లేదు. మన అహంభావనకి మన అహంభావన ఎటువంటిది అంటే నువ్వు చెప్పిన మాటలు దేవునితో అహంభావన ఏం చెప్పి నువ్వు చెప్పిన మాటలు నేను విన్నా అని చెప్తే పర్వాలేదు. నేను చెప్పినట్టు నువ్వు వినాలంటాను దేవుణ్ణి. ఇప్పుడు భగవద్గీత చదువుతున్నావు అనుకో, మనం ఇప్పుడు మనం నచ్చదు దేవుడు చెప్పిన మాటలు నచ్చకపోతే ఊరుకోమనం. నువ్వు చెప్పింది నాకు నచ్చటం లేదు, నేను చెప్పినట్టు నువ్వు వినంటాను దేవుణ్ణి. అహంభావనలు అంత మాది ఉంటుంది. అంటే ఈ అహంభావం ఏం చేస్తున్నట్టండి, దేవుడు చెప్పినట్టు ఇది ఉండదు. ఇప్పుడు నా పొంది అలా పదవండదట్టండి, ఈ అహంభావం చెప్పినట్టు దేవుడు వినాలట్టండి. ఇంత మాయ ఉందండి అహంభావంలో. అంటే భగవంతుడు ఏం చేశాడంటే మొత్తం మాయనంతా తీసుకొచ్చేసి అహంభావంలో పెట్టేశాడు. భగవంతుడు చెప్పిన మాటలు అహంభావానికి అలా నచ్చితే నచ్చవు, ఇప్పుడు నచ్చకపోతే అలా పదవండదండి. నీ ఈ అహంభావం చెప్పినట్టు దేవుడు వినాలట్టండి. జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాన్ని దర్శనం అంటే జన్మలు మృత్యువులు ముసలతనములు వ్యాధులు అంటే డిసీజులు అందులో ఉన్న దుఃఖాలు అందులో ఉన్న దోషాలను దర్శనం చేయాలి. అయ్యో మళ్ళీ మనకు శరీరం వచ్చిందనుకో, శరీరం వస్తే కుటుంబం వస్తుంది, కొన్ని శరీరం వస్తే ముసలితనం, శరీరం వస్తే ముసలదవుతుంది, శరీరం వస్తే రోగం వస్తుంది, మళ్ళీ శరీరం ఏదో రోజు చచ్చిపోతుంది. పుడితే ఒక బాధ, చచ్చిపోతే ఒక బాధ, పుడితే ఖర్చు, చచ్చిపోతే ఖర్చు, పుడితే ఒక బాధ, చనిపోతే రోగం వస్తే ఒక బాధ, అది ముసలితనం వస్తే ఒక బాధ. ఇవన్నీ బాధామయ్యి ఇవన్నీ కూడా దుఃఖాలయ్యి ఇదంతా శరీరం వచ్చిందంటే ఆ శరీరం కూడా దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. అంచేత జన్మలో ఉన్న దోషాలు, రోగంలో ఉన్న దోషాలు, ముసలతనంలో ఉన్న దోషాలు, ఈ అటాచ్మెంట్స్ లో ఉన్న దోషాలు, శరీరం ఎప్పుడైతే వచ్చినప్పుడు నీకు శరీరానికి సంబంధించిన అటాచ్మెంట్స్ కూడా వస్తాయి. ఈ అటాచ్మెంట్ లో ఉన్న దోషాలు నువ్వు దూరదృష్టితో ఆలోచించి అందులో ఉన్న దోషాలను గ్రహించి శరీరం వస్తే ఇన్ని బాధలు ఉన్నాయి కాదని ఉంది అంటే శరీరం రాకుండా చేసుకునే స్థితి అంటే మోక్షాన్ని పొందుకునే స్థితిని పొందడానికి ఉపయోగం చేసుకోవాలి అర్జున. ఈ దోషాలని అంటే శరీరము రావటంలో వచ్చే దోషాలని నువ్వు గ్రహించు. శరీరం వచ్చిందంటే ఇంకా తప్పనిసరిగా నీకు దుఃఖం వెంటాడుతుంది. అంటే మోక్ష స్థితిని పొందటం కోసం, ఆ ఇమ్మార్టల్ స్టేట్ ని పొందటం కోసం, ఆ బ్రాహ్మణ్య స్థితిని పొందటం కోసం, ఆ బ్రహ్మానందం పొందటం కోసం నువ్వు ట్రై చేయి. ఈ దేహం కోసం నువ్వు విలపించకు. దేహం వచ్చిందంటే మొత్తాన్ని అన్ని అరిష్టాలు వచ్చేస్తాయి. అందులో దోషాలను గ్రహిస్తే దోషంలోంచి బయటపడటానికి నువ్వు ప్రయత్నం చేస్తావు, కానీ అందులో దోషమే నీకు తెలియనప్పుడు అందులోంచి నువ్వు బయటకు రావడానికి ప్రయత్నం చేయి అర్జున అని చెబుతూ, ఆసక్తి అనధిష్వంగ పుత్ర దార గృహాదీషు నిత్యంత సమచిత్తత్వం ఇష్టానిష్టోపత్తిషు. అర్జున అనధిశ్వ అభిమానం పెట్టుకోకు ఎవరి పట్ల. నీకు ఒక భార్య ఉండొచ్చు, లేకపోతే నీకు పిల్లలు ఉండొచ్చు, నీకు ఒక ఈ ఉండొచ్చు, వీటి మీద అభిమానం పెట్టుకోకు. ఇక్కడ అభిమానం ఏంటంటే అర్థం ఏంటంటే ఆ యజమాని ఏం చేస్తాడంటే ఆ ఇంట్లో వాళ్ళకి రోగం వచ్చిందనుకోని, ఇంట్లో వాళ్ళకి రోగం వచ్చిందంటే పర్లేదు వీడికి రోగం వచ్చింది అనుకుంటాడు. అటువంటి చంద్రపొండ మానే ఉంటున్నాడు. ఇక్కడ కృష్ణుని ఎంత నిదానంగా చెబుతున్నాడంటే అండి, నీ భార్యకు రోగం వచ్చిందనుకో, నువ్వు వైద్యం చేయించుకుంటున్నా, ఆ రోగం నాకే వచ్చేసింది అనుకో, ఆ రోగం నాకే వచ్చేసింది అనుకుంటే నువ్వు ఆధ్యాత్మికంగా వికాసం పొందడు. నీ భార్యకు రోగం వస్తే నువ్వు వైద్యం చేయించు, కానీ అన్నది అభిమానం పెట్టుకోకు. ఆ రోగం నాకే వచ్చేసింది అనుకోకు, ఆ రోగం నాకే వచ్చేసింది. ఆ రోగం నీ భార్యకు వచ్చిన రోగం, నీ బిడ్డకు వచ్చిన రోగం, లేకపోతే నీ ఇంట్లో ఎవరికో ఏదో వచ్చిన రోగం, నువ్వు వైద్యం చేయించవచ్చు. ఆ రోగం నాకే వచ్చేసినంత బాధ కన్నా నీకు ఇంతకు అటాచ్మెంట్ నీకు ఎక్కువ ఉందని అర్థం. నీకు నువ్వు ఆధ్యాత్మిక జీవితానికి పనికి రావు. మొకమాట లేకుండా చెప్పేస్తున్నాడండి, ఓపికగా చెప్పేస్తున్నాడు. నువ్వు ఆధ్యాత్మిక దృష్టికి ఎదగలేవు, నువ్వు పనికి రావు. ఇప్పుడు ఎవరికైనా రోగం వస్తే వైద్యం చేయొద్దు, ఆ రోగం నాకే వచ్చేసిందని అభిమానం పెట్టుకోకు. నీకు అర్థమవుతుంది, ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారనుకో, ఆ చేయవలసిన డ్యూటీ చెయ్యి. అందుకే నేనే చచ్చిపోయానంత బాధపడకు. అది ఇప్పుడు మీరు చూస్తాను, ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారనుకోండి, చచ్చిపోతే వాళ్ళకి ఏమైనా చేయవలసిన క్రమం ఉంటే వాళ్ళకి చెయ్యండి. అందుకని ఎవరో చచ్చిపోతే నేనే చచ్చిపోయానటువంటి అభిమానం పెట్టుకుని ఒళ్ళు మర్చిపోయి ఇల్లు మర్చిపోయి అది లోకంగా విలపించొద్దు. అప్పుడు ఆ రకంగా ఉంటే ఆధ్యాత్మిక జీవితానికి పనికిరావు. అనధిష్వంగ అభిమానం పెట్టుకోకపోయా పుత్ర దార గృహ, పుత్రుడి మీద కానీ భార్య మీద కానీ గృహం మీద కానీ, అంటే వాళ్ల పట్ల నువ్వు చేయవలసిన డ్యూటీ చేయొచ్చును కానీ, వాళ్ళకు వచ్చిన బాధ కాను, వాళ్ళకు వచ్చిన డిఫికల్టీ కానీ నాకే వచ్చేసింది అన్నది. అలా పెట్టుకోకు, డ్యూటీ చేయనువు. అంతవరకే ఆసక్తి పెట్టుకోవద్దు. ఏదైనా పని చేస్తున్నావు, పనిచేసి భగవంతుడు నీ ఉపాధిని బట్టి, నీ శరీరం ద్వారా, నీ ఉపాధి ద్వారా ఏ పని అయితే నీకు నియమించాడో ఆ పని చేసి చదివేస్తాడు. వచ్చిన భగవంతుడు చెప్పిందంటే పని వల్ల ఏ మనిషి కూడా అది తయారవడు. అంటే ఇక్కడ భగవంతుడు చెప్పిందంటే నువ్వు పనిలోంచి రిటైర్ అవ్వక్కర్లేదు, ఆసక్తిలోంచి రిటైర్ అవ్వమంటున్నాడు. నువ్వు పనిలోంచి రిటైర్ అవ్వక్కర్లేదు, ఆ ఫల దృష్టిలోంచి నువ్వు రిటైర్ అవ్వు. ఫల దృష్టి ఎవడైతే ఆసక్తి లేకుండా పని చేస్తున్నాడు, వర్క్ లో రెస్ట్ కనిపిస్తా ఉంటుంది. వాడు ప్రత్యేకంగా రెస్ట్ అక్కర్లేదు, వర్క్ లో వాడికి రెస్ట్ కనిపిస్తూ ఉంటుంది. నువ్వు పని విడిచిపెట్టక్కర్లేదు, దానికి సంబంధించిన ఫలాసక్తి నువ్వు విడిచిపెట్టు. అంటే ఆసక్తి లేకుండా నీకు జీవిస్తే వచ్చే ఫలం ఎలాగో వస్తుంది, నువ్వు టైర్ అవ్వు, నీకు ఉభయకారకంగా ఉంటుంది. అది ఇచ్చే సమచిత్వం. శరీరం వచ్చిన తర్వాత ఒకసారి సుఖం వస్తుంది, ఒకసారి కష్టం వస్తుంది. ఇక్కడ ఇంతకీ కృష్ణుడు ఏం చెప్పిందంటే, ఈ దేహం ప్రారంభాన్ని బట్టి వచ్చింది. కొంతకాలం నీకు సుఖం ఉండొచ్చు, కొంతకాలం నీకు కష్టం ఉండొచ్చు, కొన్ని ముందుకు సుఖం తర్వాత కష్టం వస్తుంది, కష్టం వస్తుంది కష్టం తర్వాత సుఖం వస్తుంది, సంతోషం కొంతకాలం సంతోషంగా ఉంటుంది, కొంతకాలం దుఃఖంగా ఉంటుంది. అంటే తల్లి కడుపులోంచి శవం బయటకు వచ్చిన తర్వాత శ్మశానానికి వెళ్లే వరకు సమానంగా ఎవరికి రోజులలో అప్స్ డౌన్స్ ఉంటాయి. లైఫ్ లో అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. అని సరే అప్స్ వచ్చినప్పుడు నీకు సంతోషంగా ఉంటాయి, డౌన్స్ వచ్చినప్పుడు నీకు దుఃఖంగా ఉంటుంది. అప్స్ డౌన్స్ లేకుండా ఎవరి జీవితం వెళ్ళదు. అని చెప్పి నీకు గౌరవాలు వస్తూ ఉంటాయి, అవమానాలు వస్తూ ఉంటాయి. గౌరవాలు వస్తే రాణి, అవమానాలు వస్తే రాణి. నీ మనస్సును సమానంగా అట్టేపెట్టుకో. ఈ నీ మనస్సులోని రెస్ట్ను పోగొట్టుకోవద్దు, నీ మనస్సులోని శాంతిని పోగొట్టుకోవద్దు. గౌరవం వస్తే రాణి. నీ దేహ ప్రారంభాన్ని బట్టి గౌరవం వచ్చింది, వచ్చింది పోతుంది. నీ దేహం ఎంత నిజం, నీకు వచ్చే గౌరవం కూడా అంతే నిజం. నీ దేహం ఎంత నిజం, నీకు వచ్చే అవమానం కూడా అంతే నిజం. అంటే దేహం ఒకటి నిజమా? నిజం కాదు. గౌతమ బుద్ధుడు ఒక మాట చెప్పాను, నా దేహమే నాది కానప్పుడు ఈ దేహం ఎక్కడైనా నా కూడా ఉంటుంది. ఈ దేహం నా కూడా 24 గంటలు నా కూడా ఉండే దేహమే నాది కానప్పుడు దేహానికి బయటన్న వస్తువులు, దేహానికి బయటన్న గొడవలు నాయలాగవుతాయి. బుద్ధిమాడని మాట 24 అవర్స్ ఉన్నా కూడా ఉండే దేహమే నాది కానప్పుడు నా దేహానికి బయటన్న వ్యక్తులు, నా దేహానికి బయటన్న వస్తువులు, నా దేహానికి బయటన్న గొడవలు నాయలాగవుతాయి. తమ మహర్షి గారు చెప్పారు, అరుణాచలం వచ్చిన కొత్తలో ఆకలి బాధ, ఇప్పుడు ఆశ్రమం పెట్టాక అజీర్తి బాధ. అప్పుడు ఇంటికి భగవాన్ ఏం చెప్పారంటే, ఇప్పుడు అప్పుడు దుఃఖం లేదు, ఇప్పుడు దేహ ప్రారంభం అది. ఈ దేహం అప్పుడు అలా ఉండవలసి వచ్చింది, ఇప్పుడు ఇలా ఉండవలసి వచ్చింది. అప్పుడు రాళ్ళనే కూర్చోవలసి వచ్చింది, ఇప్పుడు సోఫాలో కూర్చోవలసి వచ్చింది. అది నిజం కాదు, ఇది నిజం కాదు, అది స్వప్నమే, ఇది స్వప్నమే. అప్పుడు రాళ్ళమే ఈ దేహం, ఈ శవం అప్పుడు రాళ్ల మీద కూర్చోవలసి వచ్చింది. ఎండకి ఏంది, ఈ వర్షం వెనక తడిసింది. ఇప్పుడు భోగం అనిపిస్తుంది, ఈ దేహం సోఫాలో కూర్చుంది. నువ్వు ఇప్పుడు ప్రశ్నకి సంబంధాలు చెప్పేవాళ్ళు చెప్పలేకపోతున్నారు. అప్పుడు అడిగేవాళ్ళు కనపడేవారు కాదు. అసలు ప్రశ్న వేసేవాళ్ళు కనపడేవారు కాదు. ఇప్పుడు అన్ని ఇవన్నీ ప్రశ్నలే. అప్పుడు టీచింగ్ అవసరం లేదు, ఇప్పుడు టీచింగ్ అవసరం వచ్చింది. అది దేహ ప్రారంభం. అది అరుణాచలేశ్వరి అరుణాచలం తీసుకురావడం కోసం, టీచింగ్ కోసం అది దేవం అక్కడ ఎందుకు? మధురి నుంచి అరుణాచలం ఎందుకు తీసుకొచ్చాడంటే టీచింగ్ చేయ కేంద్రం ఉండాలి టీచర్కి. అంటే కేంద్రం అరుణాచలం తీసుకొచ్చి అరుణాచలం కూర్చొని టీచ్ చేయించాడు. లేకపోతే మరణానుభవం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ప్రాణం పోవలసిందే. అంటే మరణానుభవం కలవజేసిన తర్వాత ముక్కులో గాలి తిరిగేటట్టు అరుణాచలేశ్వరి ఎందుకు చేశాడంటే, ఆ శవాన్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాడంటే, టీచింగ్ కోసం తీసుకొచ్చాడు. లేదా పని ఉంది అంటే మధురిలో టీచ్ చేయవలసింది, అరుణాచలం తీసుకొచ్చి టీచ్ చేయించాడు. అంటే దాన్ని ఏం పేరు పెట్టుకున్నాడు? అరుణాచల రమణుడు. ఆయన పేరు ఏం పేరు? అరుణాచల రమణుడు. అంటే టీచింగ్ కోసం శవాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు. ఇంకా రమణ మహర్షి గారు అరుణాచలం వచ్చిన రోజునే, సెప్టెంబర్ 1896 చేసిన అరుణాచలం వచ్చిన రోజునే, ఓ అరుణాచలేశ్వరుడా, ఓ తండ్రి, నాకు భక్తి జ్ఞాన వైరాగ్యమును ప్రసాదించానని అనగలేదు. నువ్వు రమ్మంటే నేను వచ్చాను, మా ఇంతటి నేను రాలేదు, మా ఇంతటి నేను రాలేదు. నువ్వు రమ్మంటే వచ్చాను. ఈ దేహం ద్వారా ఏమి పని చేసుకోవాలనుకుంటున్నావు అది చేసుకో. అంతేగాని అది జ్ఞానాన్ని ప్రసాదించి, భక్తిని ప్రసాదించి, దండకాలన్నా కదా పురాణాల్లో మాటలు. ఏమీ అనలేదు, నువ్వు రమ్మంటే నేను వచ్చాను, మా ఇంతటి నేనుగా రాలేదు. నీ చేత వినపడవచ్చాను, నీ పిలుపు వినపడవచ్చాను. నువ్వు చేసుకోవాలి, ఈ దేహాన్ని ఉపయోగించుకుని ఏం చేసుకుంటావో, అది కలగడం నాకు నేను ఎలా ఉపయోగించుకుంటున్నాను? కంచెప్పు కలర్ పెట్టుకోవచ్చు, కంచెప్పు ఈ పరుపు మీద పెట్టుకోవచ్చు, ఏం మాట్లాడుతుండదు. అదేం కంప్లైంట్ చేస్తుందో, ఏం కంప్లైంట్ చేయటం లేదు. అలా ఈ దేహాన్ని ఎలా ఉపయోగించకుండా ఉపయోగించుకో, దీన్ని నిజే తీసుకొచ్చి రమ్మంటే నీ దేహం ఇక్కడికి వచ్చింది. అది సరెండర్ అంటే. సరెండర్ ఇట్సెల్ఫ్ ఇస్ మైటీ ప్రేయర్. శరణాగతికి మించిన ప్రార్థన లేదు. మయీచ్ఛ అనన్య యోగేన భక్తి అభ్యభిచారిణి. ఇక్కడ ఏమంటున్నాడంటే భగవంతుడు భక్తి మంచిదే కానీ విభిచార భక్తి పనికిరాదు అంటున్నాడు. ఏంటి విభిచార భక్తి పనికిరాదు? విభిచార భక్తి అంటే చాపల్యంతో కూడిన భక్తి వ్యభిచార భక్తి. రమణ మహర్షికి అరుణాచలేశ్వరుడి మీద ఉన్న భక్తి అంటే అవ్యభిచార భక్తి. ఈ అరుణాచలం వచ్చిన తర్వాత ఈ అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళాలనే తలంపు కూడా రాలేదు. అది డివోషన్, అది అవ్యభిచార భక్తి. ఈ అరుణాచలంలో 54 సంవత్సరాలు ఉన్నాను. ఈ 54 సంవత్సరాలుగా ఈ అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోవాలనే తలంపు కూడా రాలేదు. అంటే తలంపు వచ్చాక కంట్రోల్ చేసుకోవడం కాదు, అలా తలంపు డిజైర్ అరేజ్ కాలేదు. అది అవ్యభిచార భక్తి. ఏం భక్తిది? అవ్యభిచార భక్తి. నేను శరీరం ప్రాణం పోయే టైంలో కూడా అరుణాచలం 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 కొంతమంది డివోటీస్ చాంటింగ్ మొదలెడితే ఆయన కళ్ళు బలవంతాన్ని తెరిచి అలా చూసి ఆనంద బాష్పాలు రాచారు. అరుణాచలేశ్వరుడు తనకంటే వేరు కాదు, అరుణాచలేశ్వరుడు తనకంటే వేరే కాదు. అరుణాచలేశ్వరుడు ఏ వైభవంలో ఉన్నాడు, ఈయన కూడా అంతే వైభవంలో ఉన్నాడు. అరుణాచలేశ్వరుడు కంటే ఈయన తక్కువ వాడు ఏం కాదు. అరుణాచలేశ్వరుడు కంటే తాను తక్కువ వాడు కాదన్న సంగతి కూడా ఆయన తెలుసు. ఆయనకు తెలిసింది కూడా అరుణాచలేశ్వరుడు మీద ఆయనకు ఆ గౌరవం ఉంది. గౌరవం ఎంత గౌరవం? అరుణాచలం అనే పేరు సౌండ్ ప్రాణ ప్రయాణ టైంలో అరుణాచలం అనే శబ్దం ఆయన చెవులు పన్ను వెంటనే కళ్ళు తెరిచి ఆనంద బాష్పాలు రాల్చాడండి అరుణాచలం మీద. అది అది అవ్యభిచార భక్తి. అంటే అరుణాచలం వచ్చిన రోజున అరుణాచలం మీద ఎంత ప్రేమ ఉందో 54 సంవత్సరాల తర్వాత కూడా అరుణాచలం మీద అదే ప్రేమ ఉంది ఆయనకి. జ్ఞాని అయ్యింది కూడా, అంటే యూనివర్సల్ బీయింగ్ ఆయన అయ్యింది కూడా, ఆ యూనివర్సల్ స్పిరిట్ ఆయన అయ్యింది కూడా, ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఆయన పొందింది కూడా. అరుణాచలం ఇస్తాడు మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందంటే అది అవ్యభిచార భక్తి. చర్మలత్వంతో కూడిన భక్తి వ్యభిచార భక్తి, చెప్పలత్వం లేని భక్తి అవ్యభిచార భక్తి. మీకేం భక్తి ఉండాలి? అవ్యభిచార భక్తి ఉండాలా? మయీచ అనన్య యోగేన అంటే సర్వేశ్వరుడి కంటే మించిన దేమీ లేదు, సర్వేశ్వరుడి కంటే మించిన వాడు లేదు. కృష్ణుడు చెప్పాడు గీతలో, నాతోడు సమానమైన వాడే ఎవడూ లేడు, నాకింత మించిన వాడు ఉంటాడని నువ్వు ఎలాగనుకుంటున్నావు? అనన్య యోగేన అంటే ఇతర తలంపులు ఏమి లేకుండా నాకు గమ్యము భగవంతుడే, నాకు సాధన భగవంతుడే, నేను జీవించేది కూడా ఆయన కోసం. ఎవరికో భక్తులు ఏం చేస్తారంటే తన అహంభావన కోసం మాట్లాడటం, భగవంతుడి యొక్క వైభవాన్ని ప్రకాశంలోకి వెలుగులోకి లైట్లోకి తీసుకురావడం కోసం భక్తులు మాట్లాడతాడు. అంటే నన్నే గమ్యంగా పెట్టుకుని నా కోసమే జీవిస్తూ నా కోసమే తింటూ నా కోసమే నడుస్తూ నా కోసమే నువ్వు మాట్లాడుతూ నన్నే నాకంటే మించిన ఫలం నీకేది లేదని గుర్తు నీకు రావాలి. అంటే నువ్వు పొందగలిగింది, నీకు జన్మ వచ్చినందుకు పొందగలిగిన వాడిని నేనే, నాకంటే మించింది నాకంటే పొందగదిన వస్తువు ఏమీ లేదు నీకు. ఒకవేళ ఏదన్నా ఉంటే స్వప్న సమానం, నేను తప్పించి మిగతా ఎంత కూడా నీకు స్వప్న సమానమయ్యా. ఆ డివినిటీ నువ్వు అర్థం చేసుకోవయ్యా, ఆ డివైన్ ఆ డివినిటీ నువ్వు అర్థం చేసుకో, అప్పుడు నీకు డివైన్ పీస్ కలుగుతుంది. అది వరండీ పీస్ కాదు, ఏం పీస్ అది? అది డివైన్ పీస్ అప్పుడు నీకు అందుతుంది అర్జున. అంచేత నిరంతరం ఆల్వేజ్ ఎల్లప్పుడు నా పట్ల నువ్వు అవ్యభిచార భక్తి కలిగి ఉండి నన్ను పొందటం నేను గమ్యంగా పెట్టుకుని నువ్వు నడిచినా కూర్చున్నా మాట్లాడినా నిద్రపోయినా మెరుకులో ఉన్నా ఏ అవస్థలో ఉన్నప్పటికీ నువ్వు భోజనం కూడా నా కోసం భగవంతుని పొందటం కోసమైన ఉత్తరాలు నీకు అర్థమవుతుంది. అంటే శరీరం అన్వంచం చేయించాలి నిలబడదు. ఆ శరీరం ఎంతకంటే భగవంతుని పొంద శరీరంలో ఉన్న నీ జీవుడు భగవంతుని పొందటం కోసమే నువ్వు చేస్తున్న పని సహకరించాలి. నువ్వు కూర్చున్నా నించున్నా నీ గమ్యవరు నేను మాత్రమే అని అలాగే అనన్యమైన పట్ల భక్తి కలిగి ఉంది. ఏమంటే విలిక్త దేశ శైలిత్వం అరటి జన సంసది, ఈ రెండు మాటలు మనకు ముఖ్యం. ఎంతవరకు మనం చెప్పుకున్న ప్రసంగం అంతే వేరు, ఇక్కడ పట్టుకున్నాడు కీలకం. మన రోగాలన్నీ ఇక్కడ ఉన్నాయి. అరటి అంటే జన సంసది, ప్రకృతి మానవుల పట్ల, లౌకికుల పట్ల, ఈ ప్రాపంచిక మనుషుల పట్ల. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరికైతే కూర్చోవాలని ఉంటుందో ఈ ప్రాపంచిక మనుషులు చెప్పే మాటలు వింటూ ఆ మాటల్లో ఉన్నటువంటి రుచి అనుభవిస్తూ ఎవడైతే ఉంటాడో వాడు భక్తుడు కాదు, వాడు పనికిరాడు, వాడు నన్ను చేరుకోలేడు. కొంతమందికి దేవుడి గురించి మాట్లాడుకుంటాడో వాళ్ళకి రుచి ఉండదు. లోకం గొడవలు చెప్పుకుంటే ఆళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని గంటల తరబడి కూర్చుంటారు, రోజుల తరబడి కూర్చుంటారు. కొంతమంది ప్రకృతి మనుషులు ఉంటారు, ప్రకృతి గొడవలు తప్పించి పురుషోత్తముల గొడవలు ఏం చెప్పరు, దేవుడి గొడవలు ఏం చెప్పరు, ఎంతసేపు ప్రకృతి గొడవలు చెప్తారు. పైగా వాళ్ళు చెప్పి గొడవలు ఎలా ఉంటాయంటే వాళ్ళు ఏదో బుద్ధిమంతులని, ఇతరులు బుద్ధిమంతులు కాదని వాళ్ళు చెప్తా ఉంటారు. నీకు అర్థమవుతుంది, ఇటువంటి జనం దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చునే రుచి కనుక నీకు ఉంటే, ఇటువంటి జనం దగ్గరికి వెళ్ళి కూర్చోవన్న ప్రీతి కనుక నుంటే నువ్వు ఆధ్యాత్మిక జీవితానికి పనికి రాదు. ఎంత క్లారిటీ చూడండి. ఎక్కడ చెబుతున్నాడు అంటే వరల్డీ పీపుల్ దగ్గరికి వెళ్తే నువ్వు కూర్చుంటున్నావు అనుకో, వాళ్ళు చెప్పుకుని మాటలు వింటాంటే నీకు ప్రీతి కలుగుతాను అనుకో, నీకు భక్తి కలగదు. అంటే ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి, రోగం ఎంత ఎత్తి చూపిస్తున్నాడు. నీకు రోగం ఉంటే ఆ స్కానింగ్ ఎలా మనకు తెలుస్తుందో, నీకు నీ కనుక నువ్వు వరల్డీ పీపుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటావు అనుకో, కూర్చున్నప్పుడు నీకు సంతోషం, వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు నీకు సంతోషం, ఆ వరల్డీ మాటలు విన్నప్పుడు నీకు సంతోషంగా ఆనందంగా నీకు వస్తామనుకో, కొంత రుచి నీకు ఆ సంతోషం అనుభవిస్తున్నావు అనుకో, నువ్వు ఆధ్యాత్మిక జీవితానికి ఇంకా పనితీరు రావు. ప్రాపంచిక మనుషులను చూసి వాళ్ళ మాటలను చూసి నీకు ఎప్పుడైతే అట్రాక్షన్ కలుగుతుందో, నీ మనస్సు భగవంతుడి వైపుకి తిరగదు తిరగదు. ఇంకోటి చెబితే నియుక్త దేశశీలిత్వం, అంటే నీకు ఏకాంత స్థలమైంది, ఏకాంత ప్రదేశమైంది, నీకు కూడా కొంత ప్రీతి ఉండాలి. ఎన్సీపీ వెళ్ళి వరల్డ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలని తలంపుకంటే ఏకాంతంగా కూర్చుని భగవంతుని ధ్యానం చేసుకుందామనేటువంటి ప్రీతి నీకు ఉండాలి. ఏమండి ఇక్కడ రమణ మహర్షి గారి ఏకాంత ప్రదేశం అంటే, ఇక రమణ మహర్షి గారితో చిక్కు ఉంది అని మనం కూర్చున్న ఆధారాలు ఓడగొడతాడు. నీకు అర్థమవుతుంది, ఆయన మనం ఏ సపోర్ట్లు పెట్టుకుని మనం ఏ నాగోలు కాలక్షేపం చేసుకున్నామని మనం అనుకుంటాం, ఆ సపోర్ట్లు ఊడగొట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు, మొత్తాన్ని పొడగొట్టేస్తాడు. మీకు అర్థమవుతుంది, ఏదో నాలుగు సపోర్ట్లు పెట్టుకుని కాలక్షేపం చేసేద్దాం నాగోలు అంటే సపోర్ట్లు ఊడగొడతా ఉంటాడు. ఏకాంత ప్రదేశానికి కృష్ణుడు చెప్పాడు, ఏకాంత ప్రదేశానికి రమణ మహర్షి గారు ఏమని చెప్పాడంటే అర్థం, ఏకాంతం అంటే మనం ఎవరో లేకుండా ఇల్లు కూర్చుని కానీ గదిలో కూర్చుని అక్కడ రాముడు పట్టణం, కృష్ణుడు పట్టణం, శివుడు పట్టణం ఉంటుంది కదా, ఆ శివుడు పట్టణం దండం పెట్టుకుంటూ విష్ణు సహస్రనామాలో శివ సహస్రంలో చదువుకుంటూ తలుపులు వేసేసుకుని ఎవరు కనపడకుండా కూర్చుని ఏదో కాలక్షేపం చేయటం ఏకాంతం అంతే కదా. ఏకాంతం అంటే ఏంటి, ఎవరు లేకుండా వెళ్ళి మనం మనంతా మనం ఒంటిగా కూర్చుని ఏదో జపం చేసుకోవడం ఏకాంతం అంతే కదా. మామూలుగా అర్థం అంతే, నీకు అర్థమవుతుంది. రమణ మహర్షి గారి ఏకాంత ప్రదేశానికి అర్థం ఏం చెప్పాడంటే, ఏకాంతం అనేది నీ గదిలో లేదు పోయా నీ హృదయంలో ఉందన్నాడు. ఏకాంత ప్రదేశం అనేది నీ గదిలో లేదు, బొమ్మల దగ్గర లేదు, ఎక్కడుంది ఏకాంతం ఒక్క చోట ఉంది, నీ హృదయంలో ఉండవయ్యా. ఎక్కడుంది నీ హృదయ గుహలు, నీ హృదయ గుహలు ఏకాంత వాసం అంటే నీ హృదయ గుహలో నువ్వు ఉండగలిగితే నీకు ఏకాంతం అంటే ఏంటో తెలుస్తుంది. తలుపులు వేసేసుకుంటే తెలియదు, నీకు అర్థమవుతుందా, తలుపులు వేసేసుకుంటే తెలియదు, తలుపులు వేసేసుకుంటే నీ ఏకాంత స్థితి వచ్చేయదు. నీ బుర్రలో గొడవలు ఎక్కడికెళ్తే తలుపులు వేసుకుంటే మటుకి, అంటే నీ హృదయంలోనే ఏకాంత స్థితి ఉంది. ఎక్కడుంది నీ హృదయంలోని ఏకాంత స్థితిని, నీ బుద్ధిని హృదయంలో నిలబెట్టాలి, నీ మనస్సుని హృదయంలో నిలబెట్టాలి, నీ మనస్సుని నీ బుద్ధిని హృదయంలో నిలబెట్టి ఉంచగలిగితే అది ఏకాంతం అన్నాడు భగవాన్. రమణ మహర్షి గారి ఏకాంతం వదిలేండి, ఈ కృష్ణుడు చెప్పిన ఏకాంతమే తీసుకున్నాను. రోజు ఒక గంట సేపు ఏకాంతంగా కూర్చుంటే మనకున్న బలహీనతలు మనకు తెలుస్తూ ఉంటాయి. అంటే మనం ప్రశాంతంగా మనం ఒక్కడమే కూర్చుంటే మనకు ఏ తలంపులు అయితే ఇష్టమో, ఏ తలంపులు అయితే మనం లోకానికి మనిస్తామో, ఆ తలంపులు వచ్చి కూర్చుంటే మనం ఏకాంతంగా ఉన్నప్పుడు వ్యవహారరీత్యా ప్రకృతి మనుషులతో మనకు కొన్ని సంబంధాలు ఉంటాయి. ఎంతవరకు వాళ్ళతో సంబంధం అంతవరకు పెట్టుకోవాలి. అంతేగాని ఆ దగ్గర కూర్చోవడం నీకు సంతోషం వస్తా అంటే నువ్వు ఆధ్యాత్మిక జీవితానికి మటుకి ఇంకా పనికి రావు. ఎవరేమండి పనికి రావని చెప్పేస్తున్నాడు, అసలు ఫిట్టే కాదు అంటున్నాడు. అది నీకు మామూలుగా నేను ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకుంటానని సెలెక్ట్ చేసుకోవడానికి అసలు నేను పిలవమంటున్నాడు కాదు, అసలు కాలే కాలే ఉండమంటున్నాడు ఇక్కడ కృష్ణుడు. అధ్యాత్మ జ్ఞానం ఇచ్చత్వం, తత్వ జ్ఞానార్థ దర్శనం, అధ్యాత్మ జ్ఞానం ఇచ్చత్వం అంటే నిరంతరం ఆత్మ జ్ఞానం గురించే దాన్ని పొందటం కోసమే నీ యొక్క శక్తిని, నీ యొక్క యుక్తిని, నీ ఇంటెలిజెన్స్ని, యథార్థిని అంత కేంద్రీకరించి నీ మనస్సుని ఆత్మజ్ఞానం ఉండే ఆత్మ ఉండే నిలబెట్టి ఉంచటం. ఆత్మ జ్ఞాన సముపార్జ్యంలోనే నీ మనస్సు కేంద్రీకరింపబడి ఉండాలి. అంటే ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలనే ప్రయత్నంలో నువ్వు ఉండాలి. అది ఎప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తావంటే దాని విలువ నీకు తెలుసున్నప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తావు. డబ్బు సంపాదించేవాడు దానికి సంబంధించిన భోగం మీద, దానికి సంబంధించిన విలాసం మీద దృష్టి ఎలా ఉంటుందో, అలాగే ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఏంటంటే, నువ్వు కష్టపడి తత్వజ్ఞానాన్ని కనుక సంపాదిస్తే తత్వజ్ఞానంలో వచ్చే మోక్షుల యొక్క వైభవం ఎటువంటిదో కొంచెం ఊహించవయ్యా. తత్వజ్ఞానార్థ దర్శనం, దాన్ని దర్శించుప్పుడు ఆ సుప్రీం స్టేట్, ఆ న్యాచురల్ స్టేట్, ఆ డివైన్ స్టేట్ ఒకసారి మన అనుభవంలోకి వచ్చిన తర్వాత దేవుడు వచ్చి చూసిన వాడిని కళ్ళు ఇచ్చి చూడాలనిపించి వచ్చింది. అటువంటి యొక్క హృదయం యొక్క లోయలు, అటువంటి శాంతి స్థానం, ఆ కాంతి స్థానం నీ హృదయంలోనే ఉందవయ్యా. ఈ తత్వ జ్ఞానం వల్ల నువ్వు ఆ స్టేట్ ను పొందుతావు అని చెప్పి ఆ స్టేట్ ను ఒకసారి ఊహించడానికి ప్రయత్నించి తత్వ జ్ఞానార్థ దర్శనం, తత్వ జ్ఞానార్థ దర్శనం ఆ స్టేట్ నువ్వు పొందటానికి చెయ్యవయ్యా. ఏ తప్పు జ్ఞానం ఇది, ఇంతవరకు నేను చెప్పింది ఇంత జ్ఞానం, ఇంతవరకు నేను చెప్పింది ఈ జ్ఞానం, కానీ ఇంతవరకు చెప్పింది జ్ఞానం కాదు, జ్ఞాన లక్షణాలు చెప్పాడు కృష్ణుడు. ఏం చెప్తున్నాడంటే ఇంతవరకు నేను చెప్పింది జ్ఞానం అన్నాడు, కానీ ఆయన చెప్పింది జ్ఞానం చెప్పడు, జ్ఞాన లక్షణాలు చెప్పాడు. మరి జ్ఞానం అంటాడేంటి? ఇంతవరకు ఆయన చెప్పింది ఏ తప్పు జ్ఞానం, ఇదంతా కూడా జ్ఞానం ఆయన చెప్పాడు, కానీ జ్ఞానం గురించి చెప్పడే, జ్ఞాన లక్షణాల గురించి చెప్పి జ్ఞానం అంటాడేంటి? అంటే జ్ఞాన లక్షణాల కనుక నీకుంటే జ్ఞానం వచ్చేసినట్టే. అంటే జ్ఞాన లక్షణాలు నీకు కలిగితే నీకు ఇష్టమన్నా లేకపోయినా నీ కోరికతోటి సంబంధం లేకుండా, నీ ప్రేరణతోటి సంబంధం లేకుండా నీ జ్ఞానం వచ్చినందుకు వరిస్తుంది. ఈ లక్షణాలు నీకుంటే, ఈ లక్షణాలు నీకుంటే నీకు జ్ఞానం వరిస్తున్నాయి కాబట్టి జ్ఞాన లక్షణాలు చెప్పి జ్ఞానం అంటున్నాడు. ఏకత్వ జ్ఞానం ఇది, ఎంత కూడా జ్ఞాన లక్షణాలు చెప్పి ఇది జ్ఞానమే. ఏమంటున్నాడు ఈ జ్ఞానమే పొమ్మంటున్నాడు, మనం చెప్పింది లక్షణాలు చెప్పాడు, ఇది జ్ఞానమేనా? ఇదంతా నేను చెప్పింది కూడా ఇదంతా జ్ఞానమే. ఇప్పుడు ఈ లక్షణాలు లేవనుకోండి, ఈ లక్షణాలు మీకు లేవనుకోండి, మరి ఆ మాట ఏంటంటే మీరు నన్ను అడగక్కర్లేదు, వాళ్ళందరూ అజ్ఞానం ఉన్నట్టే నా నోరుతో చెప్పించకుంటున్నాడు. ఈ జ్ఞాన లక్షణాలు ఇప్పుడు నీకు కొన్ని చెప్పాను, ఈ లేని వాడు ఇప్పుడు ఏ లక్షణాలు అయితే నీకు నేను చెప్పాను, ఆ లక్షణాలు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ అజ్ఞానంలో ఉన్నట్టే, వాళ్ళ అజ్ఞానంలో మిగతా ఈ లక్షణాలు లేని వాళ్ళంతా అజ్ఞానంలో ఉన్నట్టే, వాళ్ళ అజ్ఞానంలో ఉన్నట్టే నీకు చెప్పక్కర్లేదు. అంటే నువ్వు ఇంటికి రమణ మహర్షి గారు చెప్పేది ఏంటంటే, ఈ శాస్త్రాడంబరం, ఈ శబ్దాడంబరం, వాదాడంబరం, ఈ ఆడంబరాలు గొడవలో వెళ్ళకండి, శాస్త్రాలు ఎంతవరకు ప్రయోజనం అంతవరకే, నీకు అర్థమవుతుందే. ఇప్పుడు మనం అన్నం ఎందులో తింటామండి? కంచమే తింటాం, తర్వాత అన్నం తిన్నా కంచాన్ని ఎక్కడ పెడతాం? ఓ పక్కన పెట్టేసుకుంటాం. అలాగే మీరు ఏదైనా పుస్తకం చదివినప్పుడు పుస్తకం ఎంతవరకు ఆ పుస్తకాన్ని ఉపయోగించగల పుస్తకం చదివి ఓ పక్కన పెట్టేయాలి. కానీ ఆ పుస్తకంలో చదివింది అర్థం చేసుకుని అనుభవం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం, మీకు పుస్తకం కూడా వేసి తెలియకుంటే మీకు జ్ఞానం వచ్చేది. అన్నం తింటాను కంచం అవసరమే, అయితే అన్నం తిన్నాక కంచాన్ని ఎక్కడ పెట్టాలో పక్కన పెడతామని కూడా వేసుకు తిరగవు. అదేవిధంగా మీకు జ్ఞానం, మీకు పుస్తకం ఎంతవరకు కంచం లాగా, నీకు పుస్తకం ఎంతవరకు అవసరం అంతవరకు తీసుకో, ఇన్ఫర్మేషన్ కోసం తీసుకో. తర్వాత ఈ అంతకు నువ్వు సాధన చేసి ప్రయత్నం చేసి ఆ స్థితిని పొందాలి, కానీ ఆ పుస్తకం నుండి పొందేలా చేయదు. నువ్వు భగవాన్ ఎవరు చెప్పారండి, అసలు మనిషికి పాండిత్యం కాదు ముఖ్యం, కావాల్సిన ఆత్మానందం కలగటం కోసం పాండిత్యం కాదు సకృతిని ఉండాలన్నారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, వాసుదేవాయ వాసుదేవాయ ఓం నమః శివాయ ఓం